of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం మై ఇన్ మీడియా సమర్పించు వేదిక కార్యక్రమం మార్చి 17, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
నమస్కారం అండి, మై ఇన్ మీడియా శ్రోతలందరికీ వేదిక కార్యక్రమానికి స్వాగతం. నా పేరు ఆనంద్ కృష్ణ. అలవాట్లో పొరపాటు కింద మొదటి నేను మొదలు పెట్టాను. స్వాగతం. హలో, నమస్కారం.
నమస్కారం.
డే లైట్ ని సేవ్ చేస్తున్నారా బాగా మీరు?
యా, మాకు కొంచెం ఇప్పుడు ముందుకు జరిగాం మేము, మీకంటే ఒక అరగంట ముందు ఉన్నాం ఇప్పుడు. సో యా, డే లైట్ ని బాగా సేవ్ చేసి ప్లాంట్స్ ని బతికిస్తాం.
ఓహో, అలా వచ్చావా? ఓకే, బతికించారు.
యా, సో మన మన 23వ ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు
4లోకి వెళ్దాంలే, మళ్ళీ బ్యాక్ టు
4.
ఎందుకు నువ్వు లెక్క లెక్క నేను చెప్తాలే గానీ, ఎప్పుడైనా అడిగితే నేను లెక్క చెప్తాను గానీ, మా తెనాలి వాళ్ళ లెక్క ఉంటుంది కదా, నీకు
తెలిసింది. తెనాలిలో అందుకనే అంత అన్ని షాపులు అన్ని ఉంటాయి అక్కడ. యా, సో శ్రోతలకు నమస్కారం అండి. సో మళ్ళీ వచ్చేసాం మీ ముందుకి కొత్త విషయాలతో, ఇండిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేదిక కార్యక్రమానికి. సో మొట్టమొదటిగా మనం కొన్ని అప్డేట్స్ చెప్పుకుందాం.
తప్పకుండా ఫస్ట్ హిస్టారీ, ఫస్ట్ ఇప్పుడు జనరిక్ అప్డేట్ చెప్పుకుని ఈ వారంలో జరిగిన
ముందుగా మనం రాహుల్ గాంధీతో స్టార్ట్ చేద్దాం.
రాహుల్ జీతో స్టార్ట్ చేద్దాం.
రాహుల్ జీతో స్టార్ట్ చేద్దాం. సో ఏంటి సంగతులు? అన్ని అన్ని క్రిస్టియన్ కాలేజెస్ కి వెళ్తున్నాడు, పైగా జీన్స్ ప్యాంటును టీ షర్ట్ వేసుకుని ఒక ఒక సాల్ట్ పెప్పర్ లుక్ అనుకోవాలి. దాన్ని ఏమన్నా
పెప్పర్ కాదు, మొత్తానికి పెప్పరే అది,
పెప్పరే. ఓకే, సో శ్రోతలందరికీ తెలుసు, మీ అందరికి చూసే ఉండి ఉంటారు, ఇప్పుడున్న ఈ సోషల్ మీడియాలో న్యూస్ చాలా వేగంగా వస్తుంది కాబట్టి, రాహుల్ గాంధీ ఈ మధ్యన మేరీస్ స్టెల్లా మేరీస్ కాలేజ్కి వెళ్ళారు, విజయవాడలో కాదు, చెన్నైలో. అలాగే యా, సో ఆయన అంతకుముందు దాకా మామూలుగా ఈ నార్త్ ఇండియన్ జుబ్బా వేసుకుని తిరుగుతూ ఉండేవాడు, ఇప్పుడు సడన్గా ఏంటిది
పటా కుర్తా అని చెప్పి జేబులో చేయిబెట్టి, ఆయన ఆయన విన్యాసం కూడా ఉంది, కుర్తా నా చిరిగిన కుర్తా వేసుకుంటున్నానని చెప్పి జేబులో చేయిబెట్టి తీసాడు.
ఏవైనా చెప్పచ్చు అది. సో యా, పాయింట్ ఏంటంటే ఈ వెళ్ళి అక్కడున్న అది మొత్తానికి ఒక మార్కెటింగ్ క్యాంపెయిన్ లాగా స్టార్ట్ అయింది అన్నమాట. అమ్మాయిలందరూ, ఆ అమ్మాయి ఎవరు, ఒక అమ్మాయి వచ్చి రాహుల్ సార్ అంటే కాల్ మీ రాహుల్, కాల్ మీ డోంట్ కాల్ మీ సార్ అన్నాడు ఆయన. సో అది
యువకుడు, 49 ఏళ్ళ యువకుడు వేస్తాడు అంటే పడి పడి లేచే వయసు.
సో ఇంకోటి ఏంటంటే నేను గమనించింది, వీళ్ళు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ క్రైస్ట్ యూనివర్సిటీ అని లేకపోతే కారుణ్య యూనివర్సిటీ అని ఇలా ఉంటాయి పేర్లు. తమిళనాడులో అయితే పర్టికులర్ గా క్రిస్టియన్ యూనివర్సిటీస్ ఎక్కువ ఉంటాయి, కాలేజెస్ కూడా ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి బాగా మనీ వస్తూ ఉంటుంది కాబట్టి. సో వాటికే వెళ్తూ ఉంటారు, అదొక కూల్ లుక్ ఇస్తూ ఉంటారు అన్నమాట ఆ కాలేజెస్ కి. అంటే ఇప్పుడు ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు సెయింట్ స్టీఫెన్స్ ఆర్ ఇంకేదైనా స్టెల్లా మేరీస్ కానో అట్లా, యా ఈవెన్ హైదరాబాద్ లో కూడా ఈ ఉన్నాయి కదా, ఈ మాస్ కమ్యూనిటీ మాస్ కామ్ చదివే కాలేజీలు ఉంటాయి కొన్ని ఇక్కడ హైదరాబాద్ లో. సో దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ కూల్, మిగతావన్నీ కూడా బ్యాక్వర్డ్ అన్నమాట. లైక్ ఇప్పుడు హిందూ కాలేజ్ ఉంటుంది చెన్నైలో. సో ఏంటి కారణం అంటావు? భలే అసలు ఆ మార్కెటింగ్ వలన వాళ్ళందరూ కూల్ గా కనబడుతూ ఉంటారు, మనం మాత్రం బ్యాక్వర్డ్ గా అట్లా కనబడుతూ ఉంటాం అన్నమాట.
అవునవును, ఇది నాట్ జస్ట్ ఇన్ తమిళనాడు, ఇది ఆల్ ఓవర్ ఇండియా లాంటి కేసు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంగ్లీష్ అఫిలియేషన్ ఉంది, అంటే ఒక క్రిస్టియన్ అఫిలియేటెడ్ అయితే ఆబ్వియస్లీ అక్కడ మాట్లాడే ఇంగ్లీష్ బాగుంటుంది. ఎందుకంటే మనకి చాలా ఎగ్జాంపుల్స్ లో సెయింట్ స్టీఫెన్స్ లో చదివాడు వాడు, యునో ఆల్ దిస్ సీతరు టైప్స్ లాగా ఉంటారు అని. సో సో ఆ సైకి మనకి ఫస్ట్ అది ఎక్కుతుంది మనకి. సో ఓ అక్కడ చదువుకున్న వాళ్ళు అంతా ఇంగ్లీష్లో మాట్లాడితే చాలు, అమెరికాలో బెగ్గర్ కూడా ఇంగ్లీష్లో మాట్లాడతానని కామన్ సెన్స్ ఉండదు. ఐఎమ్ నాట్ డిమీనింగ్ ఎనీవన్ బట్ చెప్తున్నా. సో ఇంగ్లీష్ అంటే ఏదో ఒక చాలా గొప్ప విషయం ఇంగ్లీష్ లో ఇచ్చేయాలనేది, అది అదొక ఆస్పెక్ట్. అండ్ గ్లోబల్ ట్రెండ్ లో ఫస్ట్ మనకి ఏంటి ఫండ్స్ వచ్చేవి ఇవన్నీ కూడా క్రిస్టియన్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ కే వస్తాయి. సో దీస్ ఆర్ ఆల్ ఇవన్నీ ఫండెడ్ ఆర్గనైజేషన్స్ కదా. సో ఆబ్వియస్లీ వాటికి ఎక్స్పోజర్ అనేది కూడా ఆ రేంజ్ లోనే ఉంటుంది. వీళ్ళని ఎక్స్పోజ్ చేస్తేనే వాళ్ళకి ఫండ్స్ వస్తాయి. దట్ ఈస్ మై టేక్. సో సో మీడియాలో కానీ ఎక్కడైనా కానీ దట్ ఈస్ ద ప్రాపగాండా. బనారస్ హిందూ యూనివర్సిటీకి అంత పేరు ఉండదు నీకు, ఏ ఒక జేఎన్యూ కో లేకపోతే నేను అన్నట్టు సెయింట్ జేవియర్ సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ అన్న పేరు మనకి బనారస్ హిందూ యూనివర్సిటీకో లేకపోతే వేరే వాటికో ఉండదు. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఐఐఎస్సి లేకపోతే ఐఐటిస్ లో కూడా అంత ఇది ఉండదు. సో దీస్ ఆర్ లైక్ వెరీ ఏంటి పాష్, నాట్ దట్ నాట్ జస్ట్ పాష్, లైక్ స్టైలిష్ కూల్ యాటిట్యూడ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. ఇవన్నీ ఇవన్నీ జనరేటెడ్ క్లీషేడ్ అండ్ జనరేటెడ్ అవి. దానికి నిజంగా ఉన్నాయా అంటే తమిళనాడులో ఇప్పుడు ఏ లయోల కాలేజ్ లేకపోతే సెయింట్ స్టెల్లా మెరిస్ నాటుకుత్తు గ్యాంగ్ కూడా ఉంటారు, దానిలో కూడా కుత్తు గ్యాంగ్ ఉంటారు. దాని ఏంటంటే వాళ్ళంతా ఇప్పుడు మనకి మెరుపు కళలో సినిమా తీసుకున్నాం అంటే అక్కడ కూడా క్రిస్టియన్ ఇది. సో అక్కడంతా సో అంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ జూన్ స్కూల్ ఇలాంటివి ఉన్నాయి. ఐఎమ్ నాట్ ప్రిటీ ష్యూర్ బట్ ఊటీలో స్కూల్స్ కానీ ఇవన్నీ బోర్డ్ స్కూల్స్ అన్ని కూడా ఇలాంటి బేస్డే క్రిస్టియన్ బేస్డే. సో అవన్నీ ఇలైట్ కి టార్గెట్ చేయడం ఇవన్నీ ఫస్ట్ నుండి చేయడం వల్ల సో వాటికి ఇలాంటి ఆబ్వియస్లీ ఓహో గొప్ప గొప్ప వాళ్ళందరూ ఇలాంటి వాటిలో అప్పుడు కేంబ్రిడ్జ్ అవి అలానో ఇక్కడ అలాగా అనే ప్యారలస్ డ్రా చేశారు. పాయింట్ రైట్ లైక్ ప్యారలస్ డ్రా చేసి సో ఇవి కూడా అవి ఇంగ్లీష్వి కాబట్టి ఇవి కూడా ఇంగ్లీష్ చెప్తున్నాం, అక్కడ చెప్తున్నాం ఇక్కడ చెప్తున్నాం. మనం చిన్నప్పుడు ఆన్సర్ షీట్ లో రాస్తాం కదా కంపారిజన్ డిఫరెన్సెస్ అని సిమిలారిటీస్ అని, అలాగనమాట. అక్కడ ఇంగ్లీష్ చెప్తారు ఇక్కడ ఇంగ్లీష్ చెప్తారు, ధనవంతులు చేరుతారు ఇక్కడ ధనవంతులు చేరుతారు, మెరిట్ సంగతి కొట్టేసి పక్కన పెట్టేసి. సో ఇవన్నీ
ఫైన్ ఆర్ట్స్ కాలేజెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే వాటిల్లో మెరిట్ టెస్ట్ చేయడానికి పెద్దగా స్కోప్ ఏమి ఉండదు. అంటే ఇప్పుడు ఒక రిచ్ కిడ్ ఉందనుకో, ఆమె వెళ్ళి ఫైన్ ఆర్ట్స్ లో ఎక్కడో జాయిన్ అవుతుంది, జస్ట్ సరదాగా కాలేజ్ కి వెళ్ళడానికి. దే డోంట్ రియల్లీ నీడ్ ఎ డిగ్రీ టు కంటిన్యూ దేర్ ఫాదర్స్, వాళ్ళ ఇండస్ట్రీని కంటిన్యూ చేయడానికి ఏం అవసరం లేదు. వాళ్ళకి డిగ్రీ డిగ్రీ ఈస్ ఫర్ నేమ్ సేక్. రేపు ఎవరైనా అడిగితే ఐ డిడ్ మాస్ కామ్ ఇన్ స్టెల్లా మేరీస్ అని చెప్తారు, లేదంటే
దానికి ప్రైమ్ ఎగ్జాంపుల్ మన 49-year ఓల్డ్ క్యూట్ గాయ్. వి ఆర్ నాట్ డిమేనింగ్ హిమ్, మనం క్రిటిసైజ్ చేస్తున్నాం కదా, బట్ హీస్ వర్త్ ఇట్. 97% ఆఫ్ పీపుల్ వింటున్న శ్రోతలు కూడా ఒప్పుకుంటారు, బట్ ఏదో పొలిటికల్ గా అతన్ని డిమీన్ చేయడం కాదు. మా పాయింట్ ఏంటంటే ప్రొజెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు కాలేజెస్ ని ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు, ఈ ఇంటెలెక్చువల్ ని కూడా అలానే ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో దాని గురించి మనం అప్డేట్ చెప్తున్నాము. ఎందుకు ఈయన రాహుల్ జీ అని ఎందుకు అన్నాము, ఈయన ఎవరెవరిని జీ అని అని సంబోధిస్తారు ఎవరెవరిని.
నీకు ఒక అద్భుతమైన విషయం చెప్పనా, డ్యూరింగ్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ హిందూ కాలేజెస్ అని స్టార్ట్ అయినాయి యాక్చువల్ గా చాలా చోట్ల.
అవును ఓకే.
వాటిల్ని ఇప్పుడు మనకి రైట్ టు ఎడ్యుకేషన్ ఈ లాస్ వలన వాటి వలన వాటిని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది, అవి గవర్నమెంట్ కాలేజెస్ లా మారిపోయినాయి అన్నమాట. దానికి చెన్నైలో ఒక కాలేజ్ ఉంది, మన గుంటూరులో ఉంది, నాట్ రాంగ్ గుంటూరే కదా, యా ఆంధ్రప్రదేశ్ గుంటూరు కరెక్ట్. అలాగే మచిలీపట్నంలో ఉంది. వేర్ ఎవర్ యు సీ దిస్, అంటే ఇవి స్టార్ట్ అయిన హిందూ కాలేజెస్ స్టార్ట్ అయిన కారణం కూడా ఈ క్రిస్టియన్ కాలేజెస్ ని కౌంటర్ చేయడానికి. 1800s లోనే స్టార్ట్ అయినాయి. ఇన్ఫాక్ట్ హిందూ కాలేజ్ కోల్కటాట అది 1855 లో స్టార్ట్ అయింది.
ఓకే,
విచ్ వాస్ కాల్డ్ హిందూ కాలేజ్ అంటిల్ 1855. అంతకు ముందు ఎప్పుడో స్టార్ట్ అయింది అది.
ఓకే ఓకే.
అండ్ ఇంకొక ఇంకొక న్యూస్ చెప్పనా, శ్రీలంక హ్యావ్ మోర్ హిందూ కాలేజెస్ దాన్ ఇండియా.
ఓ ఓకే.
శ్రీలంకలో ఆల్మోస్ట్ వచ్చి ఒక 20-25 ఇంజనీరింగ్ అదే హిందూ కాలేజెస్ ఉన్నాయి, ఇండియా వచ్చి గట్టిగా 4-7 ఆల్మోస్ట్ 15 ఉంటాయి.
అది ఓకే అంటే కంపారిటివ్ టు సైజ్ కూడా ఇది రేషియో ప్రకారం కూడా తక్కువ. ఓకే
మన 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 కాలేజెస్ ని అవి ముందుకు వెళ్ళలేదు అనమాట బేసిక్ గా. అంటే అది హిందూ హిందూ రిలీజియన్ లో నువ్వు ఎడ్యుకేషన్ చెప్పలేవు బేసిక్ గా. దట్స్ ద పాయింట్.
సో ఓకే, సో నౌ మనం డాట్స్ కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ రాహుల్ జీ ఈ కాలేజెస్ ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అని. అండ్ నేను రెస్పాన్సెస్ విన్నాను, ఎనీవేర్ స్టూడెంట్స్ విల్ బి ద సేమ్ నాకు నాకు తెలిసి. బట్ నువ్వు అంటున్నట్టు ఇలైట్ పార్టీస్ లేకపోతే ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్స్ ఇలాంటి వాళ్ళు వాళ్ళకి సోషల్ కాన్షియస్ తక్కువ అని నాకు అనిపిస్తుంది. ఒక్కోసారి అదిగో గంట నేను ఇప్పుడే తింటా ఇలాంటివి రాస్తారేమో కవితలు రాస్తారేమో, కానీ ఏంటంటే సోషల్ అవేర్నెస్ తక్కువేమో అనిపిస్తుంది. ఎందుకంటే మామూలు ఫేస్బుక్ ట్విట్టర్ చూసినా గానీ వాట్ ఈస్ వాట్ అనేది తెలిసిపోతుంది. బట్ ఫస్ట్ టైం ఓటర్స్ వీళ్ళు, మాక్సిమం ఫస్ట్ టైం ఓటర్స్ అక్కడ ఉన్న గర్ల్స్. సో వాళ్ళకి పోస్ట్ సెషన్ తర్వాత ఇంటర్వ్యూ చేస్తే అతను ఈజ్ వెరీ క్యూట్, అవుట్ ఫిట్ చాలా బాగుంది, మేము చాలా పెద్ద ఫ్యాన్స్ అయిపోయాము, మాతో ఇలా మాట్లాడతాడు అనుకోలేదు ఇవన్నీ. సో ఇది ఆర్టిఫిషియల్ గా జనరేట్ చేస్తున్నది. అంటే అతని స్పీచ్ లో ఏమైనా ఆణిముత్యాలు ఉన్నాయా అంటే నేను ఒకటి చెప్తా, నీకు తెలిసే ఉంటుంది అది. డోంట్ లుక్ ఎట్ ద వరల్డ్ ఫ్రమ్ యువర్ పర్స్పెక్టివ్, ఫ్రమ్ యువర్ పొజిషన్ పొజిషన్ వాట్ ఎవర్ ఓకే, బట్ ఫ్రమ్ యువర్ పొజిషన్
ఓకే.
పంచాన్ని నీ నీ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూడొచ్చు, చూడొద్దు
చూడొద్దు,
కానీ నీ పాయింట్ ఆఫ్ వ్యూ నుండే చూడు.
ఓ
అర్థమైందా?
అర్థమైంది.
స్త్రీ అంటే ఎవరు? ఒక స్త్రీ అలాగనమాట.
అదే
అలాగే అలాగనమాట. కృష్ణాష్టమి అంటే కృష్ణుడి బర్త్డే అన్నట్టు
అన్నట్టు.
సో ఇంత ఇంటలెక్చువల్ గా సాగింది దీనిలో, దానిలో కొన్ని జలకులు కూడా తగిలాయి. లైక్ ఏదో కరప్షన్ కరప్షన్ అంటుంటే మరి రాబర్ట్ వాద్రా సంగతి ఏంటని అడిగింది. ఆయన సంగతి ఏముంది అని బ్రష్ ఆఫ్ చేసేద్దాం అనుకున్నాడు, బట్ కుదరలేదు. కొంతమంది అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే అతని అవుట్ ఫిట్ చూసో లేకపోతే వావు ఇతను ఇంత కూల్ గా మాట్లాడాడని. సో దిస్ కైండ్ ఆఫ్ ఇది వస్తుంది. ఎనీవేస్ ఎలక్షన్ టైము, ఎవరైనా ఏదైనా క్యాంపెయిన్ చేసుకోవచ్చు, బట్ ఏంటంటే టార్గెటెడ్ గా వెళ్ళడం. అందు ఆల్రెడీ ఐ థింక్ బెంగళూరులో ఒక 2 ఇయర్స్ క్రితం స్వచ్ఛ భారత్ స్టార్ట్ చేసిన కొత్తలో ఈ మహాన్ బాడీ, ఐ థింక్ కాలేజెస్ కి ఎక్కడికి వెళ్ళినా డ్రెస్ కోడ్ ఉంటుంది రాహుల్ గాంధీకి. సో ఎక్కడ మంచిగా రామ్ గోపాల్ వర్మ లేకపోతే వాళ్ళలాగా కండలు కనిపించేలాగా పైకి ఒక ఇంచు పైకి షర్ట్ సరి చేసుకుని దర్శనాలు వెంకటేష్ లాగా అనుకోవచ్చు చేసుకుని వెళ్తాడు. వెళ్ళి మాట్లాడినా గానీ అప్పుడు పాపం ఫ్లాప్ అయిపోయాడు. స్వచ్ఛ భారత్ సక్సెస్ అంటే అందరు ఎస్ అన్నారు,
ఎస్ అన్నారు,
మేక్ ఇన్ ఇండియా గురించి నిన్న ఎస్. సో అవన్నీ బ్యాక్
కనబడట్లేదు, నాకు అలా కనబడట్లేదు అన్నాడు కనపడుతుంది అన్నారు వాళ్ళు
అలాగే. అది చాలా ఇంట్రెస్టింగ్ ఇది. తర్వాత జాగ్రత్త పడి ఉంటాడు. బట్ పాయింట్ ఏంటంటే అంటే ఓవరాల్ గా చూద్దాం, నాట్ జస్ట్ ఇప్పుడు పొలిటీషియన్ యూ కెన్ డూ ఎనీథింగ్ లైక్ అతను క్యాంపెయిన్ ఎక్కడ కావాలంటే ఎక్కడ ఈజీగా ఉంటే అక్కడ చేసుకుంటాడు, దట్ ఈస్ ఓకే. బట్ అది కాదు క్వశ్చన్, ఇన్ఫ్లుయెన్స్ చేయడం సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది అనేది మనం మాట్లాడుకుంటాం కదా. ఒకటి ఏంటంటే ఏ టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కి అతను వెళ్తున్నాడు, అది ఎందుకు జరగాల్సి వచ్చింది, అది దానికి సెటప్ ఎక్కడి నుండి జరిగింది, ఇవన్నీ ఆలోచిస్తే మనకి ఆబ్వియస్ ఆన్సర్స్ కనిపిస్తాయి. ఐ థింక్ మనం అప్డేట్స్ లో ఉన్నాం కాబట్టి దిస్ ఇస్ ద అప్డేట్. సో టార్గెటెడ్ కాలేజెస్ ఏదైనా కానీ ఏదైనా కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు ఇప్పుడు స్టూడెంట్స్ ఫస్ట్ టైం ఓటర్స్ వీళ్ళందరూ కూడా విజిలెంట్ గా ఉండాలి. జస్ట్ నాట్ అంటే ఎవరికైనా ఓట్ ఇప్పుడు ఓటింగ్ టైం వచ్చింది కాబట్టి చెప్తున్నారు, ఎవరి మీద పర్సనల్ ఈవెన్ ఫర్ మోడీ, టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ మోడీ, అతను మంచి కోట్ వేసుకున్నాడనో రంగురంగుల డ్రెస్లు వేసుకున్నాడనో మనం ఓట్ చేయకూడదు కదా. అంటే జస్ట్ ఫర్ అపీరెన్సెస్ ఆర్ ఏంటి ఫేమస్. ఇది మొన్న మధ్య ఏమన్నారంటే మోడీ, పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఒక మదర్ అడిగింది, మా బాబు వీడియో గేమ్స్ అవి ఆడుతుంటాడు. సో ఈయన ఈయనకి తెలిసిన అవేర్నెస్ ప్రకారం పబ్జి వాలా హైకే అని అడిగాడు ఆయన, పబ్జి గేమ్ ఆడతారు అని. సో ట్రిమెండస్ రెస్పాన్స్ వచ్చింది అనమాట పిల్లలందరికీ, మోడీకి ఇది కూడా తెలుస్తుందని. ఓకే, అలా అది ఒక అవేర్నెస్ క్రియేట్ ఉండడం అనేది కరెక్టే, బట్ ఇలాగా పబ్జి గురించి మాట్లాడారు కాబట్టి నువ్వు ఓటేస్తావా?
కాదు కదా
అది. సో సో అంటే ఫస్ట్ టైం ఓటర్స్ గురించే కాదు, మనలో చాలా మంది ఇలాగా పర్సనాలిటీకి ఇంప్రెస్ అయ్యో, లేకపోతే ఇందిరాగాంధీ ముక్కులాగా ప్రియాంక గాంధీకి ముక్కుందను, లేకపోతే ఏంటి ఇంకా వేరే వేరే కారణాల వల్ల అక్రాస్ ఆల్ పార్టీస్, నాట్ జస్ట్ యూనో కాంగ్రెస్ బీజేపీలో. ఫర్ ఎగ్జాంపుల్ మోడీ ఇలాగా గ్రాఫ్ వెనక్కి దూకున్నాడను, శశి థరూర్ షాంపూ పెట్టుకున్నాడను, ఇవన్నీ కారణాలు అవ్వకూడదు మనం ఓట్
వేయడానికి.
సో అది టేక్ అవే ఫ్రమ్ దీన్ని అబ్జర్వేషన్ చూస్తే నాకు అదే అనిపిస్తుంది. ఎందుకంటే చాలా లేమ్ సెంటెన్సెస్ చాలా వేగ్ ఇవి చెప్పిన దీనిలో, ఈయన మాట్లాడిన దానిలో రాహుల్ గాంధీ, వీఆర్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ పొలిటీషియన్ ఓకే పర్సే అండ్ రాహుల్ గాంధీ, ఈయన తీసుకున్న దీనిలో చాలా వేగ్ వేగ్ ఎక్స్ప్లెనేషన్స్ కి యూ షుడ్ నాట్ బి ఇంప్రెస్డ్ ఆర్ యునో యూ షుడ్ నాట్ డిస్కార్డ్ బోత్ వేస్. ఆయన మెరిట్ ఏంటనేది అందరికి మాక్సిమం పీపుల్ కి తెలుసు కాబట్టి వీఆర్ డైరెక్ట్లీ టేకింగ్ హిస్ నేమ్. ఓకే, స్టిల్ దట్ ఈస్ మై పాయింట్. సో దాంతో నా పాయింట్ అక్కడతో ఎండ్ చేద్దాం అనుకున్నాం. బట్
ఓకే,
ఇష్యూ అయితే నువ్వు చెప్పిన బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ దోస్ ఆర్ వెరీ మచ్ వాలిడ్ పాయింట్స్.
అవును,
కన్క్లూడ్
చేస్తే చాలా మంది చూడాల అన్ని క్రిస్టియన్ కాలేజెస్ కి వెళ్తున్నాడు.
దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇది. దాని వల్ల ఇప్పుడు వాటిలో వెళ్ళిన ఆ రెస్పాన్స్లు ఇవన్నీ సోషల్ మీడియా అంతటా స్ప్రెడ్ అవుతుంది కదా. సో యూత్ లో యూత్ లీడర్ అన్న దీనిలో ఎప్పటి నుండో యూత్ ఆయన అది. సో ఎనీవేస్ ఐ థింక్ దట్ ఈస్ వన్ అప్డేట్. నాకు పర్సనల్ కంప్లైంట్స్ అంటే ఆయన రాహుల్ గాంధీ మీద కంప్లీట్లీ అవేర్నెస్ లేని ఇది, టోటలీ ఫెడ్ విత్ డేటా. అతను అంతటా అతను సొంతంగా ఆలోచించడం ఎప్పటి నుండి లేదు, 15 ఏళ్ల నుండి సేమ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుంది, ఓన్లీ పబ్లిసిటీ. దాట్స్ మై ఒపీనియన్. అంతకన్నా శశి థరూర్ లేకపోతే సచిన్ పైలట్ నేను ఇంకా to be very fair. Okay. So let's move on to the next topic. Adandi, so vigilant ga undandi, election time start ayindi, schedule kuda release ayindi.
Avunu rakarakala vallu rakarakalaga
maatladutuntaru maatalke kaadu em chestunnaro em cheyalanukuntaru, commitment unda conviction unda ane kuda chudali. So that is one thing. So next thing, Tamil Nadu police arrest chesaru.
గోల్డ్ థెఫ్ట్ గురించి కదా, అన్ఫార్చునేట్. అసలు హిందూ టెంపుల్స్ యొక్క స్థితిని ఇది మళ్ళీ ఇది లేటెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. గోల్డ్ థెఫ్ట్ మొన్న ఒక వారం క్రితం రెండు వారాల క్రితం ఈ గోల్డ్ హెచ్ఆర్ అండ్ సిఈ డిపార్ట్మెంట్, ఈ గోల్డ్ థెఫ్ట్ ఈ ఐడల్ థీవ్స్ ని పట్టుకునే డిపార్ట్మెంట్ ఉంటుంది కదా తమిళనాడులో, వాళ్ళకి మా దగ్గర మనీ లేవు శాలరీ ఇవ్వడానికి కూడా. I spent almost 40,000 rupees from my pocket అని డిఐజీ గారు చెప్తున్నారు అనమాట. ఆయన పేరు నేను సడన్ గా మర్చిపోయాను, రాక్ స్టార్ అన్నట్టుగా ఉంటాడు ఆయన. అండ్ హీ గాట్ లాట్ ఆఫ్ ఫేమ్ ఈ ఐడల్ థీవ్స్ పట్టుకునే దాంట్లో. సో ఎనీవే, లెట్స్ గో ఇన్ టు దిస్ న్యూస్. ఇది నువ్వు చెప్పు దీని గురించి.
సో ఇది తమిళనాడు కంచిపురంలో ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ శివకంచి అంటారండి, అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఇది. అక్కడ ఫార్మర్ సిహెచ్ఆర్సిఈ అంటారు, కమిషనర్ ఆఫ్ హిందూ రిలీజియస్ అండ్ చాంబర్ ఆఫ్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, రైట్? హెచ్ఆర్ఎన్సిఈ అంటారు, హిందూ రిలీజియస్ అండ్ చాంబర్ ఆఫ్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్. ఆ ఫార్మర్ కమిషనర్ ని, అతని పేరు వీర షణ్ముగ మణి, ఆయన్ని పట్టుకున్నారు. ఈ ఐడల్ థెఫ్ట్ కాదు, ఇది ఐడల్ థెఫ్ట్ లేకపోతే స్మగ్లింగ్ ఇవన్నీ కాదు. ఇదేంటంటే గోల్డ్, భక్తులు ఇచ్చిన గోల్డ్ ని వాళ్ళు దేవాలయం వీళ్ళ ఆధ్వర్యంలో ఇవి జరుగుతాయి, విగ్రహాలు తయారు చేయడం ఇవన్నీ జరుగుతాయి. సో సోమస్కందుడు, సోమస్కందుడు అంటే ఐ థింక్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వన్ ఆఫ్ ది ఇది కదా సోమస్కందుడు.
అవును.
అండ్ ఉత్సవ మూర్తులు ఇవి రెండు, 2 ఫీట్ ఉత్సవ మూర్తులు తయారు చేసే క్రమంలో ఫ్రాడ్ జరిగింది. ఈ గోల్డ్ అనేది తీసేసుకున్నారు. అంటే వాళ్ళ అధికారంలో ఉంటే ఏం జరుగుతుందో తెలుసు చెప్పడానికి ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వ్యక్తిని పట్టుకున్నారంటే ఏం జరిగింది అనేది. సో సోమస్కందుడు సుళలి అనే ఇద్దరు ఉత్సవ మూర్తుల విగ్రహాలు అనమాట. ఇవి వీళ్ళ ఆధ్వర్యంలో అంటే ఏకాంబరేశ్వర స్వామి గుడి ఆధ్వర్యంలో తయారు చేయించి అవి కుంభకోణంలో నాగేశ్వరం టెంపుల్ కి ఇవ్వాల్సిన ఇవన్నమాట విగ్రహాలు.
ఓకే.
సో అయితే ఇది దాదాపు 5.75 kg గోల్డ్ మిస్ అయింది ఈ మొత్తం కార్యక్రమంలో. 5.75 kg గోల్డ్. ఓకే. 15 kg భక్తిలో ఇచ్చారట. దానిలో అంటే ఇట్స్ వెరీ షాకింగ్, 8 grams ఎంతో వెళ్ళిందిట. అంటే ఇవన్నీ ఎందుకు అండర్లైన్ చేస్తున్నాం అంటే ఇది ఇది జరిగింది, ఇది ఇది ఒకటే ఇన్సిడెంటా, ఫస్ట్ ఇన్సిడెంటా అంటే కాదు. కాకపోతే తమిళనాడు పోలీస్ వాళ్ళు కమిట్మెంట్ తో ఉన్నారు కాబట్టి, అందులోనూ నువ్వు చెప్పినట్టు వాళ్ళంతటి వాళ్ళు వాళ్ళ అవుట్ ఆఫ్ దేర్ పాకెట్ తీసుకుని ఇన్వెస్టిగేట్ చేసి అంతకుముందు చాలా క్రాక్ డౌన్ చేసిన కేసెస్ ఉన్నాయి. ఐడల్ థెఫ్ట్ లో తమిళనాడులో జరిగిందని ఐడల్ థెఫ్ట్ ఇవి అంటే తెలిసినవి మనకి, వేరే వేరే చోట్ల మన మన ప్రాంతాల్లో తెలియలేదు ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అంతగా జరగలేదు కాబట్టి.
ఆయన పేరు పొన్ మాణిక్యవేల్.
ఓకే. సో సో జరిగేది ఇక్కడ జరగట్లేదు, వేరే చోట్ల జరగట్లేదు, అక్కడ ఉధృతంగా జరుగుతుంది ఇలాంటివి సంరక్షించుకోవాలి అనే ఇది ఉంది. థ్యాంక్ఫుల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గవర్నమెంట్ అనే అనుకోవాలి అట్లీస్ట్. లేకపోతే అట్లీస్ట్ అది ఆ లీడ్ చేసే వ్యక్తిని బట్టి, ఇప్పుడు పొన్ మాణిక్యవేల్ గారు లాంటి వాళ్ళ వల్ల అలాంటి వాళ్ళ కమిట్మెంట్ వల్ల కూడా జరగచ్చు. ఎంటైర్లీ డిపార్ట్మెంట్ మొత్తానికి మనం ఆపాదించలేము. సో అలాంటి సందర్భంలో ఇది జరిగింది. అంటే 5 kg దాదాపు 6 kg గోల్డ్ ని ఒక వ్యక్తి, ఇంకా మిగతా వాళ్ళ మీద కూడా కేసులు ఉన్నాయట, యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుని కొంతమంది ఉన్నట. బట్
పాయింట్ ఏంటంటే
యా
యాక్చువల్ గా ఇప్పుడు నేను చెప్పిన ఐడల్ థెఫ్ట్ లో లాస్ట్ ఇయర్ ఇదే సమయంలో ముత్తయ్య అనే స్థపతిని పట్టుకున్నారు.
తపతిని
పట్టుకుంటే అది ఎవరికి, అది వేరే కేసులో, పైగా ఈ కేసులో కూడా కాదు, అది పళనిలో ఉన్న దండాయుధ స్వామి, దండాయుధ పాణి టెంపుల్లో 74 ఏళ్ల స్థపతిని పట్టుకుని తీసు అతను అందులో ఎదుక్కున్నాడు. అతను అరెస్ట్ చేశారు, తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. అతనికే ఇందులో కూడా
ఓకే సేమ్ పర్సన్ అనుకుంటా. యా యా
సేమ్ పర్సన్. అది
సో
గోల్డ్ థెఫ్ట్ అనేది ఒక 2-3 ఇయర్స్ నుంచి, 3-4 ఇయర్స్ ముందు నుంచే స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచోనే జరుగుతుంది ఇది ఆల్మోస్ట్.
అవునవును. ఒక
తెలిసినంత వరకు
గోల్డ్ థెఫ్ట్, ఐడల్ థెఫ్ట్ ఇవన్నీ కూడా ఒక ప్రముఖ నాయకురాలి వాళ్ళ చెల్లెళ్ళు ఇటలీ కూడా షాప్ ఉందని అంటారు
కదా. సో ఇదేంటంటే ఇప్పుడు ఇరైవి అని ఒక సినిమా తీశారు, నీకు నువ్వు చూసే ఉండుంటావు, తమిళనాడులో ఇరైవి అని ఒక సినిమా తీశారు. ఎవరంటే కార్తిక్ సుబ్బరాజ్ అనుకుంటా. పేటా తీసిన అతను అంతకుముందు పిజ్జా అనుకుంటా ఇంకో సినిమా అంతకుముందు. సో ఆ కార్తిక్ సుబ్బరాజ్ తీసాడు, అందులో అంజలి, మళ్ళీ వీడెవడు ఎస్జే సూర్య, వీళ్ళందరూ ఉంటారు. చాలా బాగుంటుంది సినిమా. రివాల్వ్స్ అరౌండ్ ఐడల్ థెఫ్ట్స్, ఐడల్ థీమ్స్ మీద నడుస్తుంది సినిమా.
ఓకే ఓకే.
ఇది దీన్ని ఎంకరేజ్ చేశారు కావాలని. బాగా ఈ ఐడల్ థెఫ్ట్ ని ఎంకరేజ్ చేశారు. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది యాక్చువల్ గా. సో దీని మీద ఏంటంటే బ్రింగ్ అవర్ గాడ్స్ బ్యాక్ అనే ఒక స్లోగన్తో కొంతమంది నడుస్తున్నారు. సంథింగ్ లైక్ విజయ్ కుమార్ అని ఒక యాక్టివిస్ట్ ఉన్నారు, ఆయన దీని మీద పనిచేస్తూ ఉంటారు అనమాట, వేరే చోట్ల నుంచి వెనక్కి తీసుకురావడం.
రైట్ రైట్
పనిచేసి ఉంటారు. ఆయన బుక్ కూడా రాశారు తన యొక్క అనుభవాల మీద.
డాక్యూ మూవీ కూడా ఉన్నట్టుంది కదా, ఐ థింక్ సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళందరూ కూడా ఆడియో బైట్స్ వీడియో.
అవును, యాక్చువల్ గా వీళ్ళంతా ఎక్కడో యూరోప్ లో ఎక్కడో ఈ ప్రతి ఇయర్ కలుస్తారట. మొత్తం ఒక యాన్యువల్ యాంటిక్ ఎక్స్పో లాగా ఉంటుంది ఒకటి, అక్కడ వీటిల్ని తీసుకొచ్చి అమ్మేస్తూ ఉంటారట. ఇది అప్పటి నుంచో జరుగుతుంది, 50-60 ఇయర్స్ క్రితం నుంచి జరుగుతుంట. వన్ ఆఫ్ ద ఎవరో తివారీ ఎవరో ఒక ఆయన లాస్ట్ నేమ్ ఉన్న ఆయన, అతన్ని అరెస్ట్ చేశారు అమెరికన్ పోలీసులు అరెస్ట్ చేశారు, అమెరికన్ కాప్స్ ఇక్కడ వాళ్ళు అరెస్ట్ చేశారు ఇలా యాంటిక్స్ ని ఇల్లీగల్ గా అమ్ముతున్నారని. ఆ మధ్యన రామోజీరావు మీద కూడా ఇలాంటి ఇవి ఉన్నాయి, బేసిక్ గా కళాంజలి నుంచి అలా అమ్ముతున్నాడు అంటూ ఒక రూమర్ అంటే ఒక ఆరోపణ అయితే ఉంది. అది ఎంత నిజమో మనకు తెలియదు, కానీ దాని మీద కేసు ఎవరు పెట్టలేదు, అది ఎంత ముందుకేమి వెళ్ళలే అసలు
వెళ్ళలేదు.
విజయ్ కుమార్ గారు మాత్రం తను పర్సనల్ గా ఒక ఎన్జిఓ వాళ్ళకు ఉంది, వాళ్ళు చూస్తూ ఉంటారు అన్నమాట.
సో ఇది ఒక ఏకాంబరేశ్వర, అది ఆ టెంపుల్ చూసే ఉంటారు మాక్సిమం పీపుల్. దానిలో గుడిలో డెవలప్మెంట్ అనేది అంతగా ఏమి ఉండదు, శుభ్రత మెయింటైన్ చేయడం అవన్నీ ఉండవు. గుడి పరిసరంలో ఉండే కోనేరు ఇవన్నీ బాగానే ఉంటాయి, కానీ చుట్టుపక్కల ఉండే ప్రాంతం అలానే ఉంది నాకు తెలిసి. చుట్టుపక్కల అంటే గుడిలోనే ఆవరణలోనే అలా ఉంటుంది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ స్థితి. అది వాళ్ళకి పర్సనల్ బెనిఫిట్స్ కి యూజ్ చేసుకుంటారు. ఇదిగో ఇలాంటి ఐడల్ థెఫ్ట్స్ ఇవన్నీ ఉంటాయి. అలాంటి దీనిలోనే జరిగినప్పుడు నా పాయింట్ ఏంటంటే, బిగ్ షాట్స్ లైక్ బిగ్ బిగ్ టెంపుల్స్ ఉన్నాయి మనకి, తిరుమల తిరుపతి దేవస్థానం కానీ ఇవన్నీ ఉన్నాయి. వాటిలో ఏంటి ప్రధాన అర్చకులు గారిని తీసేయడంలో కూడా ఆయన కొన్ని రివీల్ చేశారనే ఇవి ఉన్నాయి. ఏదో జరిగింది, సంథింగ్ బ్లాక్ ఇన్ ద పల్స్ అన్నట్టు ఒక ఇది అనేది వచ్చింది. వాటి ఇన్వెస్టిగేషన్లు కానీ ఏవి అంతగా జరగలేదు. పోలీసు ఏంటి చొరవ తీసుకుని అట్లీస్ట్ ఆంధ్రాలో ఇలాంటివి ఏమి ఇలాంటి అవుట్ బ్రేక్ ఇలా బ్రేక్ త్రూ లాంటివి ఏమీ జరగలేదు. ఇలాంటివి తెలియదు ఎవరికి మంచిలో మనకి. అప్పటి నుండి దేవుడు చేసిన మనుషులు ఇక్కడ అప్పటి నుండి కూడా ఇంకా వెనక్కి వెళ్తే బ్లూ మూన్ స్టోన్ అని ఒకటి ఉండేది మనకి, మూన్ స్టోన్ అని ఒక స్టోరీ ఉండేది
అవును
ఇంటర్మీడియట్ లో వచ్చేది.
అవును కరెక్ట్,
అది డైరెక్ట్ గా తెఫ్టే కదా. అదేదో ఐ థింక్ సోమనాథ్ టెంపుల్ నుండి అక్కడ నుండి కాజేసిన ఇది అరౌండ్ దాని గురించి తిరుగుతుంటుంది. సో ఇది అప్పటి నుండే ఉన్నాయి, కొండ కొడుతూనే ఉన్నారు, ధనరాశుల్ని కొండ కొట్టడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అది ఇప్పటికీ అన్ఫార్చునేట్లీ అవుతుంది, కంటిన్యూ అవుతుంది. బట్ మనం ఇంటి దొంగల్ని పట్టలేకపోతుంది అది.
యాక్చువల్ గా ఇందాక నేను చెప్పా కదా ఎన్జిఓ, మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి వాళ్ళ వెబ్సైట్ లో చూడండి, శ్రోతలందరికీ చెప్తున్నాను. ఇండియా ప్రైడ్ ప్రాజెక్ట్ దాని పేరు, ఆ ఎన్జిఓ పేరు. సో అనురాగ్ సక్సేనా అనే అతను, విజయ్ కుమార్ అనే అతను దీన్ని నడుపుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇల్లీగల్ గా ఓవర్సీస్కి వెళ్ళిపోతున్న విగ్రహాలను కానీ వాటిని కానీ వెనక్కి లాక్కొచ్చే ప్రయత్నం చేస్తుంటారు అన్నమాట. అంటే చాలా మందికి వీటి విలువ కూడా తెలియదు. వీళ్ళు ఏమనుకుంటారంటే ఏముందిలే తీసుకెళ్తే తీసుకెళ్తున్నారు కదా అనుకుని ఉండొచ్చేమో నాకు తెలియదు, కానీ దానివల్ల దాని విలువ కొన్ని కోట్లు కొన్ని వందల కోట్లు ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. పంచలోహ విగ్రహాలు పర్టికులర్ గా
ఉన్నాయి. అది పూజించి వాళ్ళు నిత్యం పూజించి అంటే గుళ్ళో అర్చక మూర్తులు ఉత్సవ మూర్తులు కూడా కొన్ని దొంగిలించినవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. పూజలు పూజలు అందుకుంటున్న మూర్తులే ఇవన్నీ. ఎక్కడెక్కడ ఉంటాయి, ఆస్ట్రేలియా, యూకే, న్యూయార్క్ ఇలాంటి పెద్ద పెద్ద మ్యూజియంస్ లోని వాటిలోని అక్రమంగా ఇలాగా తీసుకున్నవే.
ఐ థింక్
యా ప్రైమ్ మినిస్టర్ వెళ్ళినా ఎక్కడికైనా కానీ, ప్రైమ్ మినిస్టర్ ఈ మధ్యన ప్రైమ్ మినిస్టర్ ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ జర్మనీలో కూడా రీసెంట్ గా జరిగింది కదా శివపార్వతి విగ్రహము ఏదో అనుకుంటాను నాకు తెలిసి. దే ఆర్ గివింగ్ ఇట్ బ్యాక్ యాజ్ అ జెస్చర్.
ఈ బ్రిటిష్ వాళ్ళ మ్యూజియంస్ లో కూడా ద ట్రైంగ్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్. అంటే ఒక రైట్ వింగ్ అనుకునే గవర్నమెంట్ అయితే గనక కొంత పని జరుగుతుంది, కానీ అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మళ్ళీ మామూలు ఇట్లాంటివన్నీ.
ఇటలీ ద్వారా యాంటిక్ పీసులు అమ్ముకోవడం,
యాంటిక్ పీసులు అమ్ముకుంటూ ఉంటారు. కరెక్ట్ కరెక్ట్. డౌటే లేదు. సో యాక్చువల్గా కొన్ని కొన్ని చోట్ల అయితే విగ్రహాన్ని నకిలీ విగ్రహాన్ని తయారు చేసి ఆ విగ్రహం ప్లేస్లో ఈ విగ్రహాన్ని పెట్టేసి దొంగతనంగా ఒరిజినల్ని తీసుకెళ్ళిపోతుందట చాలా తమిళనాడులో చాలా చోట్ల, పర్టికులర్గా ఆఫ్టర్ ద్రవిడియన్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత వాటి మీద ఎవరు పట్టించుకోవట్లే, హెచ్ఆర్ అండ్ సిఇది ఎవరు పట్టించుకోవట్లే టెంపుల్స్ గానే అవన్నీ, అది స్టేట్ కంట్రోల్లో ఉంటాయి కానీ ఎవరు పట్టించుకోరు. కొన్ని ఆలయాలకు దుమ్ము పట్టుకుపోయి ఏమీ ఎవరు రావట్లేదు అనే ఉద్దేశంతో లోపలికి దొంగలు చేరి రకరకాల పనులు చేస్తూ ఉంటారు అక్కడ టెంపుల్స్లో. సో దట్ అది దుస్థితి మన పైగా ఈ యాంటిక్స్ వరకు పర్టికులర్గా వరల్డ్లో ఇంకెక్కడా కూడా విగ్రహారాధన చేసేవాళ్ళు ఇంకెవరు లేరు మనమే.
అవును ఐరని అవును.
సో యాంటిక్స్ లో ఎక్కువ మనమే ఉంటాయి, మన దేవుళ్ళవే ఉంటాయి ఆటోమేటిక్ గా.
అవునవును, మేబీ ఉంటే చైనీస్ ఏమైనా ఉండొచ్చేమో.
చైనీస్ కూడా ఉండొచ్చు, ఉంటాయి కూడా కాదన్ను, బట్ మేజర్ షేర్ మనకు కూడా ఉంటుంది. మనం కూడా వెనక్కి తెచ్చుకుంటే మనకి అవి ప్రైడ్ గా, లేకపోతే మనం మ్యూజియం గా పెట్టుకోవడం, లేదా అసలు మనం ఒరిజినల్ ఏ ప్లేస్ లో అయితే దొంగిలింపబడిందో అక్కడ అర్చామూర్తిగా మళ్ళీ ప్రతిష్ఠించడం ఇవన్నీ చేయొచ్చు.
అంటే ఇది ఎమోషనల్ గా కూడా మనకి కనెక్ట్ అయిన, ఇది మనం రోజు ఒక గుడికి వెళ్తాము, దీనిలో అర్చామూర్తినో లేకపోతే ఉత్సవమూర్తినో చూస్తాము, దండం పెట్టుకుంటాము, సడన్ గా అది మాయమైపోయింది. అది ఎంతవరకు ఇది, అది ఎక్కడో ఉంటుంది, ఎవడో ఏ రిచ్ బంగ్లాలోనో వాడు గుర్తునే పెట్టుకుని ఉంటాడు అక్కడ.
ఇంకొక టాపిక్, ఇంకొక విషయం ఏంటంటే దీనికి పాయింట్ యాడ్ చేయాల్సింది, ఇప్పుడు ఈ గోల్డ్ థెఫ్ట్ ఎలాంటివి జరుగుతున్నాయి కదా, ఇట్లాంటి వాటిల్లో ఏమవుతుందంటే భక్తులు తమ బ్లాక్ మనీని దేవుడి దగ్గర వేస్తే కొంతపాటు దేవుడి దగ్గర వేస్తే సరిపోతుంది కదా అని చెప్పి రిసీట్ లేకుండా వెళ్ళి గోల్డ్ డొనేట్ చేస్తారు ఎవడో మధ్య మిడిల్ మ్యాన్ కి.
ఓకే,
అలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే ఆ గోల్డ్ తస్కరింపబడుతుంది. వీళ్ళు ఏమనుకుంటారంటే నేను దేవుడికి ఇచ్చేసాను కదా అని వీళ్ళు అనుకుంటారు, దేవుడికి చేరదది. నా ఉద్దేశం ఏంటంటే ఇట్స్ బెటర్ అలాంటి బ్లాక్ మనీలు కనుక మీరు దేవుడికి ఇవ్వాలనుకునే పరిస్థితి అయితే మీరు క్యాష్ రూపంలో వెళ్ళి అందులో వేసేసేయండి, మీ పాపం పోతుంది అని మీరు ఫీల్ అయితే. లేదు ఒక హిందూ ఇన్స్టిట్యూట్లకి మీరు విరాళం ఇవ్వండి, లేకపోతే ఇంకోటి ఏదైనా ఉపయోగపడే పని చేయండి, నలుగురికి అన్నం పెట్టండి, ఇంకొక ఒక సత్ ఒక దాన ధర్మ ఏదైనా దాన ధర్మానికి సంబంధించిన ఏదో ఒకటి చేయండి. అంతేగాని మీరు మీ డబ్బులను తీసుకెళ్లి ఎవరో మిడిల్ మ్యాన్ కి ఇచ్చి దేవుడికి ఇచ్చేసాను అని ఫీల్ అవ్వడం నాకు తెలిసి అది మూర్ఖత్వం. ఇప్పుడు ఈ గోల్డ్ థెఫ్ట్ కేసులో అన్ని అలాంటివే, గోల్డ్ మిడిల్ మ్యాన్ ఉంటారు, ఈ మిడిల్ మ్యాన్ ఏం చెప్తారంటే స్వామివారికి కిరీటం కావాలండి, స్వామివారి కిరీటం కొత్త చేయిద్దాం అనుకుంటున్నాము, మీరు ఇస్తారా అని అడుగుతాడు. ఈ ఈ ఈ వ్యాపారవేత్త, డబ్బులు బాగా ఎక్కువ ఉన్న వ్యాపారవేత్త ఏం చేశారంటే తను బ్లాక్ మనీ తీసుకొచ్చి క్యాష్ ఇస్తానంటాడు, దాని వలన తన పాపం ఏదో పోతుందని ఆయన ఆయన భావన. అది జరగదు,
జరగదు,
తిరిగి తిరిగి నీకే తగులుతూ
ఉంటుంది పాపమే. మళ్ళీ బ్లాక్ నువ్వు నీకు నీకు హుండీలో వేయడం గానీ లేకపోతే ముక్కులు తీర్చుకోవడం గానీ అదేదో ఇచ్చేస్తే స్వర్గానికి టికెట్ కొనుక్కున్నట్టు కాదు.
ఇదంతా అబ్రహామిక్ ఐడియా, ఏది ఇచ్చేస్తే స్వర్గానికి వెళ్ళిపోతాము, కాశీకి కాశీలో స్నానం చేసినంత లాభం, అట్లాంటివన్నీ.
అవునవును,
అవేం జరగవు, నువ్వు మనం చేసిన తప్పు మనమే మళ్ళీ అనుభవిస్తాం దానికి, అది డెఫినెట్. అది
మనస్ఫూర్తిగా నువ్వు చేయగలగాలి అంతేగాని, నువ్వు ఎన్ని స్వర్ణదానం గోదానం భూదానం ఇవన్నీ చేసినా గానీ మనస్ఫూర్తిగా నువ్వు చేయకపోతే ఏదో చేశానులే చేశాం కాబట్టి అక్కడ ఎవరో టిక్కు కొట్టుకుంటారంటే అలా టిక్కు కొట్టుకునే వాళ్ళు ఎవరు ఉండరు. కర్మ ఫలం
అది ఏమవుతుందంటే అయ్యవారి కిరీటానికి వెళ్ళటల్లా, అది అయ్యవారి నగల్లోకి వెళ్ళటల్లా, అది గోల్డ్ గోల్డ్ ని ఎత్తడి ఈ మిగతా ఉంటాయి కదా లో క్వాలిటీ ఇవి మెటల్స్, వాటిలాగా వాటి మీద గోల్డ్ పూత పూసేసి ఆ అయ్యవారికి బంగారం కిరీటం ఉండదు, నీ డబ్బులు మధ్యలో ఎవడో తినేస్తాడు. దట్స్ వాట్ హ్యాపెన్స్.
కరెక్ట్. సరే, ఐ థింక్
లెట్స్ గో టు ద, మనం అప్డేట్ కొంచెం ఎక్కువసేపు చెప్పినట్టు టాపిక్ లాగా.
దట్స్ ఫైన్. ఐ థింక్
ఇంకోటి ఏంటంటే మనం క్రీస్ట్ క్రైస్ట్ చర్చ్, క్రైస్ట్ చర్చ్ మాస్క్ కదా, అది న్యూజిలాండ్ లో దాని మీద అటాక్ జరిగింది.
క్రైస్ట్ చర్చ్ అనే అది క్రైస్ట్ చర్చ్ ఊరు అదే, దానిలో మాస్క్ ఐ థింక్ టూ మాస్క్ రెండు మాస్కుల మీద జరిగింది,
రెండు మాస్కుల మీద అవును
అటాక్ జరిగింది. అన్ఫార్చునేట్ ఒక ఆస్ట్రేలియన్ అనుకుంటా తను, యా న్యూజిలాండ్ లో
జరిగింది అటాక్. యాక్చువల్ గా వీడియో
లైవ్
వీడియో ఇచ్చారంట యూట్యూబ్ లో.
హారిబుల్ కదా,
అది భయం వేస్తుంది ఒక నిమిషం నాకు. అలా లైవ్ వీడియోలో ఎవరైనా ఒకళ్ళు చంపేస్తున్నారంటే గన్ పెట్టి షూట్ చేసేస్తారంటే ఎక్కడి నుంచి వస్తుంది ఇట్లాంటివన్నీ అంటే, దేవుడిని మనం సేవ్ చేయాలనుకోవడం వలన, లేకపోతే ఇమ్మిగ్రెంట్స్ మనకి థ్రెట్ అని అనుకోవడం వలన ఇట్లాంటివి వస్తాయి. ఇమ్మిగ్రెంట్స్ ఎక్కువైపోతున్నారు, ఆ ఎక్కువైపోయిన ఇమ్మిగ్రెంట్స్ కూడా మనలాంటి ఎక్స్క్లూజివిస్ట్ ఐడియాస్ ఉన్నవాళ్ళు అని అనుకున్నప్పుడే ఇలాంటి భయాలు వస్తాయి. అది
ఇన్సెక్యూరిటీ నుండే వచ్చింది. ఇది డెఫినెట్ గా టెర్రర్ అటాక్ అని అంటావా? ఫస్ట్ ముందు దాని గురించి చర్చిద్దాం. టెర్రర్ అటాక్
టెర్రరిస్ట్ అంటే టెర్రరిస్ట్
అన్నాడు.
నీవు టెర్రరిస్ట్ అని ఒప్పుకుంటావు నువ్వు, లేకపోతే అది
ఖచ్చితంగా ఒప్పుకుంటాను. టెర్రరిస్ట్
రిలీజియస్ టెర్రరిజం ఇది కరెక్ట్ గా అంతే. అది
కరెక్ట్ కరెక్ట్. మనం టెర్రర్ హ్యాస్ నో రిలీజియన్ అనడానికి లేదు.
అవును, ఇప్పుడు చాలా మంది అదే ప్రతి వాళ్ళు టెర్రర్ హ్యాస్ నో రిలీజియన్ అంటూ మాట్లాడుతుంటారు కదా. టెర్రర్ హ్యాస్ రిలీజియన్, ఎందుకుండదు? రిలీజియస్ మోటివేషనే దాని వెనకాల పనిచేసేది. లేకపోతే ఒక మనిషి ఊరికే వెళ్ళి 50 మందిని చంపేయడానికి అడిగాను ఫ్యాషన్ అది కాదు కదా.
అవునవును, వాళ్ళకి రిలీజియన్ ఒక రిలీజియన్ అనే డ్రగ్ వల్ల, అంటే ఐఎమ్ నాట్ డిమీనింగ్ అనే రిలీజియన్, బట్ ఏంటంటే వాళ్ళకి ఆ ఇంటర్ప్రిటేషన్ అవన్నీ ఎక్కించుకోవడం వల్లే అన్నిటికంటే మిగతా అన్నిటికంటే హైయెస్ట్ మోటివేటర్ అదే. దానికి మించి లేదు, నేను అసలు మొత్తం ప్రపంచాన్ని కాపాడుతున్నాను. అసలు కొన్ని కొన్ని అబ్రహామిక్ రిలీజియన్స్ లో అయితే నువ్వు ప్రపంచాన్ని నువ్వు ఇలాగ చేస్తేనే, ఈ ఫలానా దేవుడి దగ్గరికి తీసుకెళ్తేనే ప్రపంచాన్ని నువ్వు కాపాడతావు, మిగతా వాళ్ళందరూ వాళ్ళు నరకానికి పోతున్నారు అనే దీనిలోనే ఉంటాయి. సో ఏంటంటే, సో అలాంటి థియాలజీ అలాంటి దీని నుండి వచ్చినప్పుడు డెఫినెట్ గా అవి వాటికి బ్యాక్గ్రౌండ్ బేస్ అదే. ఎందుకు మనకి ఇప్పుడు అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు టెర్రర్ అటాక్ ఇది క్రిస్టియన్ రైట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ పర్సన్ చేశాడని చెప్పి చెప్తున్నారు. బట్ పుల్వామా అటాక్ మన ఉద్దేశం మన దీనిలోనే చూసుకుంటే ఇండియాలో చాలా అటాక్స్ జరిగాయి. పుల్వామాలోనే చూసుకున్నాము, పుల్వామాలో జరిగినప్పుడు ఆ పర్టికులర్ అటెంప్ట్ చేసిన అతను ఆన్ వీడియో మాట్లాడినంత హిందూ ఫోబిక్ స్టఫ్.
అవునా?
దాని గురించి ఎక్కడ మనకి తర్వాత బయటకు రాలా. మనం పాకిస్తాన్ తిడుతున్నాము, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. దీని ఇది ఇదిరా ఇష్యూ టెర్రరిజం. ఇది టెర్రరిజం లో దీనిలో మెయిన్ బేస్ గోమూత్ర డ్రింకర్స్, మీరు ఇంత అన్క్లీన్ పీపుల్ అన్కౌతి పీపుల్ మీరు అని ఉంది దానిలో కంటెంట్ అది, రైట్?
అవును అవును.
సో అతను హేట్రెడ్ సింపుల్ గా రిలీజియన్ మీద చూపిస్తున్నాడు. యూ హిందూస్ అని చెప్తున్నాడు, రిలీజియన్ మీద చూపిస్తున్నాడు. మరి దాన్ని మనం అడ్రస్ చేయాలి అప్పట్లో. అప్పుడు మనం దాన్ని అసలు మనం పట్టించుకోవాలా, ఇది ఒక వాళ్ళు కశ్మీరీ దీనికి సంబంధించింది అనే దీనిలోనే మనం డిస్కస్ చేశారు. అందరూ అలానే డిస్కస్ చేశారు, కానీ ఇది ఈ బేస్ ఎక్కడ చూడాల. సో కాంట్రరీ, రెండు కాంట్రాస్ట్ గా ఉన్నాయి, రెండు అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్, చాలా అన్ఫార్చునేట్ ఇన్హ్యూమేన్ సిచ్యువేషన్. బట్ ఏంటంటే లెవెల్ ఆఫ్ అవుట్రేజ్ అనేది, వాటికి వెనకాలన్న కారణాలు అనేవి హిపోక్రిటిక్ గా ఉన్నాయి. ఇప్పుడు ఏమంటున్నారు, ఇస్లామోఫోబియా అంటున్నారు. వీటన్నిటికీ జరిగింది ఇస్లామోఫోబియా అంటున్నారు. బట్ హిందూ ఫోబియాని ఎందుకు ఒప్పుకోవట్లేదు? మిగతా మనకి ఇండియాలో చాలా అటాక్స్ జరిగాయి, దానిలో హిందూ ఫోబియా వల్ల జరిగింది అనేది ఎందుకు ఒప్పుకోవట్లేదు?
యాక్చువల్ గా అదే కదా, ఈ ఈ డబల్ స్టాండర్డ్స్ ఉన్నాయి కదా. అక్కడేమో ఇప్పుడు మాస్క్ మీద అటాక్ చేసినప్పుడు ఇలా మోటివేట్ అయిపోయి ఇస్లామోఫోబియా అని అంటున్నారు, ఇక్కడికి వచ్చేసరికి ఏమో టెర్రర్ హ్యాస్ నో రిలీజియన్ అంటున్నారు. ఇక్కడ ఏది పుల్వామా అసలు ట్రెండింగే లేదు వరల్డ్ లో. వరల్డ్ లో ఇది జరిగినట్టు సగం 3/4 వరల్డ్ కి తెలియదు పుల్వామా అటాక్ జరిగినట్టు.
ఎగ్జాక్ట్లీ అవును అవును.
కానీ ఇక్కడ అలా కాదు కదా, ఇది వెంటనే అసలు యుఎస్ లో కూడా అన్ని చోట్ల మన మన జర్నలిస్టులు కూడా అబ్బో అసలు వెంటనే రియాక్ట్ అయిపోయి
అది ఇంకా పుల్వామాలో కన్నా దీనిలో ఇది ఎక్కువ మన వాళ్ళు చూపించిన హడావుడు అంతా ఎంత కాదు. ఐ థింక్ ఏఎంయులో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో వాళ్ళు ఏదో క్యాండిల్ మార్చ్ లాంటిది ఏదో కూడా ప్లాన్ చేశారు. ఐ డోంట్ నో షూర్ అబౌట్ దట్. మేబీ సాలిడారిటీ కోసం చేస్తూ ఉండొచ్చు దాని, దట్ ఈస్ ఓకే. బట్ ఏంటంటే సేమ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయరు మన వాళ్ళకి. ఏంటంటే వాళ్ళ వాళ్ళ ఇంటెన్షన్స్ ని క్వశ్చన్ చేయట్లా, కాకపోతే ఏంటంటే వాళ్ళ డబల్ స్టాండర్డ్స్ ని క్వశ్చన్ చేయాలి డెఫినెట్గా. సో దట్స్ ద థింగ్. లైక్ మనకి ఇప్పుడు ఇప్పుడు రిపోర్ట్స్ చూస్తే మనకి ఏంటి, ఇండియాలో జరిగే ఏ ఇన్సిడెంట్ కైనా ఆపాదిచ్చేస్తారు, సింపుల్ గా ఆపాదిచ్చేస్తారు. ఇది లించిస్తాన్ అంటారు, కౌ టెర్రరిజం అంటున్నారు. అంతెందుకు అప్పుడు సంజౌతా బ్లాస్ట్ జరిగినప్పుడు అది మొన్న మధ్య కూడా డిస్కషన్ వచ్చింది కదా, లైక్ ఇట్ ఈస్ ఒరిజినల్లీ పాకిస్తానీస్ ఇన్వాల్వ్ అయితే వాళ్ళని చేసి తప్పించేసి మళ్ళీ ఒక స్వామి అసీమానంద వీళ్ళందరినీ పట్టుకుని హిందూ టెర్రరిజం అని ఒక యాంగిల్ తీసుకురావడం ఇవన్నీ జరిగాయి.
అవును, ఇప్పుడు అదే కదా గ్రహం స్టెయిన్స్ ఇష్యూలో కూడా అక్కడ జరిగింది మాత్రం ఎవరు చెప్పడు, గోద్రాలో కూడా మొత్తం జరిగింది చెప్పరు
చెప్పరు. అవును అవును, రైట్. సో ఇవన్నీ మనకి ఒకవైపు నుండి మనం చేసినప్పుడు, లేకపోతే ఏంటి ఒక ఒక వైపు నుండి జరిగిన వాటికి మనం ఇచ్చేసినా కానీ మిగతా వైట్ వాష్ చేయడం ఎందుకు? నువ్వు కాలింగ్ స్పేడ్ యూ షుడ్, అది ఏదైనా కానీ నువ్వు యూ షుడ్ కాల్ స్పేడ్ ఎ స్పేడ్. అప్పుడు ఇష్యూస్ ఉండవు. అంతేకాని నువ్వు నువ్వు చూజీగా ఉండి, ఎస్పెషల్లీ ఇండియన్ మీడియా, మనం వేరే వాళ్ళని అనుకునే ముందు ఆబ్వియస్లీ అంటే వేరే వాళ్ళు ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద ఇవన్నీ కూడా నువ్వు అన్నట్టు వీటన్నిటిని హైలైట్ చేయాలి. పుల్వామా అటాక్ ఇస్ యునో హిందూ హోబిక్ ఆర్ ఇస్లామిక్ టెర్రరిజం వల్ల జరిగిన ఇన్సిడెంట్ అనేది ఎక్కడా లేదు, కాశ్మీరీ సపరేటిస్ట్ చేశారు అనేదే వస్తుంది. దానికి మించి మనం పైకి వెళ్ళట్లా, ఇష్యూ ఇస్ బిగ్గర్ దాన్ దట్. మనకి సపరేటిస్ట్ ఇదని చెప్పి మనం అనుకుంటున్నాం కానీ అంతకు మించి పైకి వెళ్ళట్లేదు. ఎవరు కూడా డిస్కషన్ బార్ రేస్ చేయట్లేదు, ఎందుకంటే ఫర్ దేర్ ఓన్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ అది చెప్పలేము. అంతేందుకు ఇప్పుడు చైనా కూడా ఇప్పుడు మన టెర్రరిస్ట్ టెర్రరిస్ట్ అనుకుంటున్నాం, మసూద్ అజర్ ని వాళ్ళు మళ్ళీ వాళ్ళు టెర్రరిస్ట్ గా డిక్లేర్ చేయకుండా యుఎన్ లో వాళ్ళు ఆపేశారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, వీటి వీటి వెనుక అల్టీరియర్ మోటివ్స్ అనే నేను అనుకుంటాను.
అవును,
అండ్ ఓకే, సో దిస్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ థింగ్. ఇంకొక పార్ట్ ఈ క్రైస్ట్ చర్చ్ ఇన్సిడెంట్ లో తీసుకోవాల్సింది, వీళ్ళు ఇంత ఎక్స్ట్రీమ్ గా వీళ్ళు కూడా ఇప్పుడు ఎందుకంటే ఇది ఏంటి క్రూసేడ్స్ టైం అప్పటి నుండి వీళ్ళిద్దరు కొట్టుకుని కొట్టుకుంటున్నదే, వాళ్ళు మహావీరులు అని గాథలు కూడా ఉన్నాయి. వీళ్ళు కొట్టుకునే మతపరంగా కొట్టుకున్న వాటికి మహావీరులు మహాశూరులు అని చెప్పి చెప్పుకున్న చరిత్రలే ఈ రెండు అబ్రహామిక్ దీనిలో కదా. అలాంటి అలాంటి దీనిలో ఇప్పుడు వీళ్ళు ఇంత ఫోబిక్ గా ఎందుకు తయారవ్వాల్సి వచ్చింది, అంటే వీళ్ళకి ఇంత ఇంత కోపము, ఇంత ఇది, ఇంత ఇంపేషెన్స్, ఇంత టాలరెన్స్ లేకపోవడం ఎందుకు జరుగుతుంది మనకి? ఆఫ్టర్ ఆల్ వాళ్ళు కొంతమంది ఇమిగ్రెంట్స్ వచ్చారు, వాళ్ళని వాళ్ళని కొంచెం శాంతంగా చూద్దాము అనే ఆలోచన ఎందుకు లేదు? ఈవెన్ దో వాళ్ళు ఎలాంటి అట్రాసిటీస్ చేస్తున్నా గానీ ఎందుకు రాలేదు అది? ఎందుకంటే నేను చెప్తున్నాను మనకి ఇండియాలో అలా జరగలేదు, ఎన్నో ఏళ్ల నుండి ఎంతో మంది వస్తూనే ఉన్నారు. బట్ మనకి అది ఇన్హరెంట్ గా మనం టాలరెన్స్ అనాలో లేకపోతే మ్యూచువల్ రెస్పెక్ట్ అని, నువ్వు నీది నువ్వు కంటిన్యూ చేసుకో నేను నాది కంటిన్యూ చేసుకుంటాను అనే దీనిలోనే ఉండబట్టి వచ్చిందా లేకపోతే ఏంటో నాకు తెలియట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు నాట్ జస్ట్ ఇన్ న్యూజిలాండ్, న్యూజిలాండ్ పీస్ఫుల్ గా ఉంటున్న న్యూజిలాండ్ అనే దానిలోనే ఇలాంటి అవుట్ బ్రేక్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ జర్మనీలో కానీ లేకపోతే యూరోపియన్ స్టేట్స్ లో కానీ ఇమిగ్రెంట్స్ వస్తున్నప్పుడు వాళ్ళలో ఏంటి కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. జర్మనీ లాంటి వీటిలో ఏంటి సమ్ పీపుల్ గాట్ రేప్డ్, ఇలాంటి అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ జరిగాయి. యూకేలో చూస్తున్నాం మనం ఇలాంటి ఇన్సిడెంట్స్. ఇవన్నీ జరుగుతున్నప్పుడు వాటికి వాళ్ళు అంత హైలీ అన్స్టేబుల్ ఫెలోస్ కాబట్టి అవుట్ బ్రేక్ ఉండడం అనేది ఇప్పుడు అంటే మనం ఒక నా పాయింట్ ఏంటంటే మనం ఒక ఫాల్స్ ఆర్ ఆర్టిఫిషియల్ యునో సింథటిక్ యూనిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రాజీవ్ మల్హోత్రా సింథటిక్ యూనిటీని మనం క్రియేట్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని మళ్ళీ రేజ్ అవుతున్నాయని నా పాయింట్. ఎందుకంటే వీళ్ళ హిస్టరీ కూడా అలానే ఉంది. క్రూసేడ్స్ చేసుకున్న వాళ్ళు ఒక ఫర్ ద పీరియడ్ ఆఫ్ 500 ఇయర్స్ దే ఆర్ ఓకే, నీ నీ ప్రాంతం నీది నా ప్రాంతం నాది పాలించుకుందాము ఎవరి వాళ్ళు ఇచ్చేసుకుందాం అని ఉన్నవాళ్ళు. మళ్ళీ వాళ్ళు కాన్ఫ్లుయెన్స్ అయ్యేటప్పుడు సింథటిక్ యూనిటీ ఒక ఒక ఏంటి ఒక ఫేక్ ఆర్ ఇంపోజ్డ్ టాలరెన్స్ ఇవన్నీ చేయడం వల్ల ఈ రెడ్ నెక్స్ ఎక్కడైనా ఉంటారు, ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఎక్కడైనా ఉంటారు
ఉంటారు.
సో వాళ్ళు ఇలాంటివి చేయడం ఇలాంటివి చేసే స్కోప్ ఉంటుంది. నేను ఏదో పారానోయా సృష్టించాలని కాదు, బట్ టు మీ ఇట్ అకర్స్ లైక్ దట్. ఎందుకంటే ఏదో వాళ్ళ తప్పని కాదు, ఇమిగ్రెంట్స్ తప్పని కూడా నేను అనట్లేదు, బట్ నీ నీ సిస్టమ్ తప్పది. నీ సిస్టమ్ లో నువ్వు పట్టాల్సిన పాలసీ తప్పు. నువ్వు వాళ్ళందరినీ సర్వమాన సమానత్వం అని నువ్వు ఓన్లీ పేపర్ మీద వర్డ్స్ లోనూ చెప్తే కాదు, నీకు ఇన్స్టిట్యూషనల్ గా అది రావాలి, మతంలో నీకు ఉండాలి, నీకు ఆ ఇంక్లూజివ్నెస్ ఉండాలి, అప్పుడే వస్తుంది.
అవును,
ఎథియిస్ట్లు ఎంతమంది ఉంటారు, మనం గాడ్ని బిలీవ్ చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ప్రేమ పంచుతాము, అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పినంత మాత్రం కాదు కదా, నీ ప్రాక్టీస్ లో కూడా ఉండాలి అది, నువ్వు చేయాలి. అయితే ఓవర్ గా అవుతోంది, లేదంటే ఇలాంటివి జరుగుతుంది. మ్యూచువల్ బ్యాలెన్స్ అంటే మిడిల్ బ్యాలెన్స్ తీసుకుని ఒక ఒక బ్యాలెన్స్డ్ స్టాండర్డ్ వేలో వెళ్ళడం అనేది ఉండట్లేదు. నేను నిన్ను టాలరేట్ చేస్తున్నానని అంటున్నాడు అంటే నీ టాలరెన్స్ లెవెల్ పెరిగితే నువ్వేం చేస్తావో నీకే తెలియదు, అంతే కదా.
అవును,
సో బాయిల్స్ డౌన్ టు ద పాయింట్ దట్ సింథటిక్ యూనిటీ వల్ల నీ నీ టాలరెన్స్ లెవెల్స్ టాలరెన్స్ ఉండడం వల్ల జరుగుతుందని నా అభిప్రాయం. దట్స్ మై టేక్ ఆన్ యూనో క్రైసిస్, అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. అది ఎలాగా ఫిగర్ అవుట్ చేసుకుంటారు వీళ్ళు, వీళ్ళ టెంపర్స్ ఎలా కంట్రోల్ చేసుకుంటారు, వీళ్ళ ఎంపతి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎలా క్రియేట్ చేసుకుంటారు అనేది మనం చూడాల్సిన విషయం. యాజ్ ఏ ఇది మనం ఎందుకు ఇలాంటి సలహాలు మరి మీరేమైనా గొప్ప అంటే, డెఫినెట్ గా ఇండియన్స్ ఆర్ విఆర్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ దట్ వాట్ వీఆర్ యూనో. ఇంత మనం ఇంత మల్టీ కల్చరల్ దీనిలో కో ఎగ్జిస్ట్ అవుతూ ఎవరు అవుట్పోస్ట్ అనేది ఎప్పటికోగానే జరుగుతుంది. దీనిలో అసలు కారణమే లేదు. అవునా, వాడికైనా పర్సనల్ కారణం ఉంటుంది. మనం పర్సనల్ కారణం వల్ల మొత్తం సమూహాన్ని చేసిన దాఖలాలు లేవు, ఆల్మోస్ట్ లేవు. యాజ్ ఇండియన్ చెప్తున్నాను నేను, అంటే నీకు టెర్రరిస్ట్ మోటివ్ ఉన్న వాళ్ళు యాజ్ ఇండియన్, యాజ్ ఎ ఇండియన్ ఎవరైనా కానీ పర్సనల్ మోటివ్ తోటి నీకు మొత్తం అంత సమూహాన్ని నేను నాశనం చేసేస్తా అనే ఇది ఉన్నా కానీ నీకు చుట్టూరు ఉన్న సొసైటీ కల్చర్ ఇవన్నీ ఏంటంటే దే విల్ నో ఒప్పుకోవు. ఆ దీన్ని మళ్ళీ డైల్యూట్ చేసేస్తాయి, మీన్ క్లియర్ గా చేసేస్తాయి. దట్ ఈస్ హ్యాపెనింగ్. అది ఐ థింక్ దట్ ఈస్ వన్ వేర్ వి డిస్టింగ్ ఫ్రమ్ దెమ్. మనం వాళ్ళకు ఉద్ధృతంగా ఉదారంగా మనం కనపడకపోవచ్చు వెస్టర్నర్స్ కి, ఏంటి లేకపోతే హూ ఆర్ అవుట్ సైడ్ ఇండియా ఉదారవాదంగా ఉండాలి ఇలాగ ఉంటేనే, అంటే మనం ఒక కోట్ వేసుకుంటేనే ఉదారవాదం అనేది మనకు లేదు, మనకి ఇన్హరెంట్ గా ఉంది కాబట్టి. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. సో ఇంత ఇది జరుగుతున్నప్పుడు ఐ థింక్ దే షుడ్ లెర్న్ ఫ్రమ్ అస్ అండ్ వాళ్ళు అలాంటి ప్రాక్టీసెస్ జరగాలి. ఇప్పుడు ఏదో ఏంటి టైం వచ్చింది కదా అని మనం లెక్చర్ పీయకాల్సిన అవసరం లేదు, బట్ అట్ ద సేమ్ టైమ్ దిస్ ఈస్ ఎ వెరీ సీరియస్ కన్సర్న్ విచ్ ఈస్ అరైజింగ్ బికాస్ ఆఫ్ సింథటిక్ యూనిటీ. దట్ ఈస్ మై టేక్. నేను చెప్పదలుచుకుంటున్నాను మనం డీటెయిల్స్ లోకి వెళ్ళి ఏం జరిగింది, మనం ఎలా చేసాము, రిపోర్టర్స్ ఎలాగ దీన్ని రిపోర్ట్ చేశారు, ఇవన్నీ అనవసరం. ఇవన్నీ మనం ఒక వందల అనాలిసిస్ చేసుకోవచ్చు. బేసిక్ రూట్ కాజ్ ని మనం యూనో అడ్రస్ చేయకపోతే గాడ్ ఫర్ బిడ్ ఇలాంటివి జరగకూడదని అనుకుందాము. బట్ ఏంటంటే దానికి కావాల్సిన మెచ్యూరిటీ కూడా ఉండాలి పీపుల్కి. ఆ సంయమనం అవన్నీ పాటించాలి అంటే దేర్ షుడ్ బి సమ్ సిస్టమాటికల్ ఇన్స్టిట్యూషనల్ చేంజ్. దట్స్ మై టేక్ ఆన్ దిస్ అటాక్స్.
అవును, అది సో దట్స్ అబౌట్ క్రైస్ట్ చర్చ్ మాస్క్ కాకపోతే ఇలాంటి జరగకూడదని మాత్రమే మనం ఇక ఆశించడమే అంతవరకే. కాకపోతే ఇది యా సో లెట్స్ గో టు మన నెక్స్ట్ సెగ్మెంట్. నువ్వు అహం టాక్స్ కి వెళ్ళావు కదా లాస్ట్ సండే, సో అప్డేట్స్ చెప్తా మన శ్రోతలతో పంచుకో కొంచెం.
ష్యూర్ ష్యూర్, చాలా అది చాలా ఇంపార్టెంట్ అండి. ఐ థింక్ కపుల్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఇన్ హైదరాబాద్, మీ శ్రోతలందరికీ మనవి ఏంటంటే నాట్ జస్ట్ ఇన్ హైదరాబాద్, ఇండిక్ అకాడమీ అనే ఆర్గనైజేషన్ అయితే ఐ థింక్ ఇట్ హాస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. వాళ్ళు ఇలాంటి అవేర్నెస్ ఇవి టాక్స్ బై యునో ఇంటెలెక్చువల్స్, హిందూ ఇంటెలెక్చువల్స్ ఆర్ ఇండియన్ ఇండిక్ థాట్స్, ఇఫ్ ఐ వాంట్ టు పుట్ ఇట్ ఇన్ యునో మోర్ దెండిక్ వే, ఇండిక్ థాట్స్ ని ఒక పాజిటివ్ ద్వీట్ ని అండ్ విత్ క్రిటికల్ అనాలిసిస్, ఏవో జింగోయిస్టిక్ లేకపోతే యునో బేస్లెస్ ఇవి కాదు, వెరీ త్రూ అండ్ ఇన్ అండ్ అవుట్ క్రిటికల్ అనాలిసిస్ తోటి రేషనల్ తోటి జరిగే థాట్స్ అండి. సత్సంగని ఒక సింపుల్ గా చెప్పాలంటే సత్సంగం చెప్పచ్చు, నేను టర్మ్ చేస్తాను వీటిని, ఇవన్నీ సత్సంగాలే. మంచిగా కాంగ్రిగేషన్ అంటే సత్సంగం అంటే వాళ్ళు మాట్లాడటమే కాదు, చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అదే వైబ్ లో ఉంటారు, అదే మూడ్ లో ఉంటారు, వాళ్ళకు కూడా మంచి వెళ్తుంది, వాళ్ళ నుండి కూడా సలహా ఏంటి అది మ్యూచువల్ గా జరుగుతుంది. సో దట్ కైండ్ ఆఫ్ ఈకోసిస్టమ్ ఇస్ బిల్డింగ్ అప్, నేను అది క్లియర్ గా చూశాను. నేను లాస్ట్ 1 ఇయర్ నుండి హైదరాబాద్ లో జరుగుతున్న కొన్ని వీటికి వెళ్ళడం జరిగింది. సో అలా ఆర్గనైజ్ చేసే వాళ్ళలో హైదరాబాద్ లో అహం ఫౌండేషన్ అని ఒకటి ఉంది. సో దట్ ఈస్ అ బంచ్ ఆఫ్ పీపుల్, ఇది కార్పొరేట్ ఐటీ సెక్టర్ నుండి వచ్చిన వాళ్ళు, మోనికా రెడ్డి, ఐ థింక్ శైలేంద్ర ఆర్ శైలేష్ ఐ గెస్. సో ఇలాంటి పీపుల్ అందరూ వాళ్ళ ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసి వాళ్ళు దే ఆర్ టేకింగ్ దీస్ టాక్స్ ఫార్వర్డ్. అంటే వాళ్ళు ఒక్కోసారి ఇన్ కొలాబరేషన్ విత్ ఇండిక్ అకాడమీ, శ్రీనివాస్ ఉడుముడి లాంటి వాళ్ళు ఉన్నారు దాంట్లో. ఐ థింక్ హూ ఇస్ ద హెడ్, అతను కూడా హైదరాబాద్. సో అది
గారు కదా నువ్వు చెప్పేది,
శ్రీనివాస్ ఉడుముడి గారు కాదు, ఐ థింక్ హూ స్టార్టెడ్ దిస్ వన్ ఇస్ ఐ డోంట్ రిమెంబర్,
హరికిరణ్ వడ్లమాని గారు.
వడ్లమాని హరికిరణ్, యా యా కరెక్ట్. సో వీళ్ళు ఈ ఆర్గనైజేషన్స్ ఇంకా మిగతా ఉన్నాయి హైదరాబాద్ బేస్డ్ అయితే, హైదరాబాద్ ఆరిజిన్ అయితే ఇవే అని చెప్పుకోవాలి.
హరికిరణ్ వడ్లమాని గారు ఫస్ట్ అద్వైత అకాడమీ అని ఉండేది అనమాట, ఇప్పుడు కూడా ఉంది అది.
ఓకే ఓకే.
తర్వాత ఇండిక్ అకాడమీ, ఇప్పుడు నువ్వు చెప్తున్న ఇండిక్ అకాడమీ అవి స్టార్ట్ చేశారు వరుసగా. సో యా నా ఉద్దేశం ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్న శ్రోతలు మీరు మనం కాంట్రిబ్యూట్ చేయాలనుకున్నప్పుడు, వేరే మన హిందూ కాజ్ కి కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నప్పుడు మీరు లెర్నింగ్ ద్వారా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. లెర్నింగ్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ ఇంకొకళ్ళకి స్ప్రెడ్ చేయడం ద్వారా కాంట్రిబ్యూట్ చేయొచ్చు, ఇంకా డొనేషన్స్ ద్వారా చేయొచ్చు. మీరు ఏది చేసినా కూడా హిందూ కాజ్ కి చేయండి, దాని వలన అది నెమ్మదిగా ముందుకెళ్తుంది. మీ ప్రతి రూపాయి మీరు డొనేట్ చేద్దాం అనుకున్న ప్రతి రూపాయిని హిందూ కాజ్ కి మీద దృష్టి పెట్టండి. అది
యా రైట్. సో సో వన్ ఆఫ్ ది చెప్పాను కదా వీళ్ళు చాలా మంచి ఆర్గనైజేషన్స్ ఇవి. ఇవి కాకుండా సమాచార భారతి ఆల్రెడీ ఉంది, మనం ఆల్రెడీ మనం డిఫరెంట్ సందర్భాల్లో చెప్పుకున్నాము సమాచార భారతి. ఈ అహం ఫౌండేషన్ ఇండిక్ అకాడమీ కొలాబరేషన్ లో జరిగిన టాక్స్ కి నేను అంతకుముందు కూడా వెళ్ళడం జరిగింది, లైక్ వివేక్ అగ్నిహోత్రి అర్బన్ నక్సల్స్ అండ్ రాజ్ వేదం గారిది, ఐ థింక్ మనం అప్పుడు డిస్కస్ చేసుకున్నాం. సో ఇన్ ద సేమ్ లైన్, యా సారీ
గో హెడ్ నువ్వు చెప్తుందే నేను అవును అంటున్నా.
రైట్ యా. సో ఇప్పుడు అంటే దే ఆర్ క్రియేటింగ్ అన్ ఆపర్చునిటీ ఫర్ హైదరాబాద్ లో ఉండే పీపుల్ కి, మిగతా ఇలాంటి ఫేమస్ అని అన్నాను ఇంటెలెక్చువల్స్ అంటాను. సో ఈ ఇంటెలెక్చువల్ హిందూ ఇండిక్ థాట్స్ ఉన్న ఇంటెలెక్చువల్స్ కి ఒక వేదిక ఏర్పాటు చేసి ఇంటరాక్ట్ అవ్డానికి, వాళ్ళ ఎమోషన్స్ ని మనం డైరెక్ట్ గా మనం యూనో టేకింగ్ చేసుకోవడానికి, లెర్నింగ్ కి అండ్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి చాలా ఉపయోగపడుతాయి ఇలాంటి ప్రోగ్రామ్స్. సో అహం ఫౌండేషన్ ఇస్ వన్ ఆఫ్ దెమ్. ఐ థింక్ దే ఆర్ టేకింగ్ ఏ డ్రైవ్ నౌ ఓటింగ్ పార్టిసిపేషన్ కోసం. అంతకుముందు కూడా ఐ థింక్ ఎడ్యుకేషన్ వీటి గురించి కూడా కొన్ని చేశారు. సో అటెండ్ కాలేదు నేను, అండ్ ఆ డ్రైవ్స్ లో నేను చేయలేదు, కానీ వీళ్ళు ఎవరైనా టాక్స్ ఆర్గనైజ్ చేస్తే ఐఎమ్ మేకింగ్ ష్యూర్ దట్ అట్లీస్ట్ ఐ విల్ గో టు దోస్ థింగ్స్. సో అలాగా లాస్ట్ వీక్ మన వేదిక అయిన తర్వాత ఈవినింగ్ జరిగింది. సో అప్పుడు అప్డేట్స్ ఇవ్వలేకపోయాము ఐ థింక్ అప్పుడు, కానీ మనం మన మన కార్యక్రమం ద్వారా తెలియజేయడం జరిగింది శ్రోతలకి ఇలా ఫలానా చోట జరుగుతుందని. సో ఇది అరౌండ్ ఐ థింక్ ఒక 60-70 పీపుల్ వచ్చారు, 60-70 ఫుల్ అయిన దీనిలో. షెఫాలి వైద్య అని మనకి చాలా ఫేమస్, షీఈస్ నౌ ఆథర్ ఆఫ్ బుక్, అండ్ ట్విట్టర్ లో చాలా సోషల్ మీడియాలో చాలా యునో ఫేమస్ ఆవిడ. అండ్ షీఈస్ మోర్ ఫేమస్ బికాస్ షీ టెల్స్ హర్ ఓన్ స్టోరీ, యునో గోవా, షీఈస్ ఏ గోవన్, వాళ్ళ వాళ్ళ ఫోర్ ఫాదర్స్ గోవన్స్, గోవాలో స్థిరపడిన హిందూస్. సో గోవా ఇన్క్విజిషన్ అనే దీని మీద ఆవిడ, షీఈస్ ఫేమస్ ఫర్ దట్ వన్. నాట్ జస్ట్ దట్ వన్, తను చాలా అంటే ఒక ఫైర్ బ్రాండ్ లేడీ లాగా ఉంటారు అండి. చెప్పాలి వైద్య ట్విట్టర్ లోకి వెళ్తే మీకే తెలుస్తుంది హౌ షీఈస్ యునో ద వే షీ ట్వీట్స్ అండ్ ఆల్ ఆర్ వెరీ స్పెసిఫిక్ గా ఉంటాయి, అండ్ కంటెంట్ ఉంటుంది ఏదో జస్ట్ ఉప్పుడంపుడుగా కాదు. అండ్ ఏదో ఆవిడ మీద వచ్చి ట్రోల్స్ కూడా అలానే ఉంటాయి, అండ్ షీ ఫైట్స్ బ్యాక్ విత్ దెమ్. సో అండ్ షీ టాక్డ్ అబౌట్ గోవన్ ఇంక్విజిషన్, అండ్ ఒక యంగ్ పర్సన్ కాల్డ్ మంథన్ దేశపాండే, ఓకే, హీ టాక్డ్ అబౌట్ గోద్ర రయట్స్, గోద్ర గుజరాత్ రయట్స్ కదా, సో వాటి గురించి మాట్లాడారు. సో వీటి రెండింటిని కలిపి అహం టాక్స్ లో టాపిక్ ఏంటంటే గోవా టు గుజరాత్ రోడ్ లెస్ టేకెన్. సో వెరీ, అది చాలా యాప్ టైటిల్ ఎందుకంటే వీటిలో డిస్కస్ చేసినవి మన గోవా అంటే ఇన్ ద వర్డ్స్ ఆఫ్ షెఫాలి గారి వీడియోస్ మీరు చూడండి, మీకు మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైనా హైదరాబాద్ లో కానీ లేకపోతే మీరున్న చోట్ల కానీ యుఎస్ లో కూడా షీ ట్రావెల్స్ ట్రావెల్ అవుతారు వీళ్ళు, అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి జరుగుతున్న ఇది. సో జరిగినప్పుడు మీరు డెఫినెట్ గా వెళ్ళండి. ఇప్పుడు ఏంటంటే మనం, నాకు ఒకటి పర్సనల్ గా నేను టాక్స్ డైరెక్ట్ గా వెళ్ళినప్పుడు వాట్ ఐ ఫీల్ ఈస్ ఈ కంటెంట్ అంతా మనం వీడియోలో చూస్తాం ఆల్రెడీ, వీడియోలో ఆల్రెడీ రికార్డెడ్ ఉంటాయి, బట్ ఐ ఫీల్ లైక్ డైరెక్ట్ గా వెళ్ళి మనం అక్కడ కూర్చుని వినడం అనేది ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. వీల్ డైరెక్ట్లీ హ్యావ్ ఎ కనెక్ట్ విత్ దెమ్, యూనో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కి, వాళ్ళు వాళ్ళ ఇంటరాక్టివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసిన దానికి వీ విల్ డెఫినెట్లీ కనెక్ట్. సో ఐ హైలీ రికమెండ్ పీపుల్ టు గో టు ద టాక్స్ డైరెక్ట్లీ. మనం ఇంట్లో కూర్చుని ల్యాప్టాప్ లో ప్రైమ్ లో సినిమాలు చూడడం వేరు, థియేటర్ లోకి వెళ్ళి చూడడం వేరు కదా. సో అలాంటి ఎక్స్పీరియన్స్, ఎగ్జాంపుల్ బాగోపోయినా ఓకే అనేయండి, బట్ స్టిల్ ద ఎక్స్పీరియన్స్ ఇస్ సేమ్. సో గోవా ఇంక్విజిషన్ గురించి మాట్లాడారు అనమాట షెఫాలి గారు, చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతాం మనం అందరూ ఆడియన్స్ ద ఫెల్ట్, అండ్ ఫ్రమ్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ వీళ్ళు ఏంటి ఈ దీని గురించి తెలిసి వచ్చారు, ఈ హమ్ టాక్స్ గురించి తెలిసి వచ్చారు. నా పక్కన కూర్చున్న ఆయన ఒక 60-65 ఇయర్స్ ఆయన అనమాట. సో అండ్ నా లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు నాకన్నా చిన్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. సో ఆల్ కైండ్స్ ఆఫ్ సెక్షన్స్, ఒక ఆవిడ రెగ్యులర్ గా వస్తారు, ఒక ఇంగ్లీష్ రిటైర్డ్ ప్రొఫెసర్ అనమాట ఆవిడ వస్తారు. ఇలాగ రెగ్యులర్ గా మనం అలా మీట్ అయ్యే ఇది కూడా ఉంటుంది సత్సంగం, అలాంటి సత్సంగం
అలాంటి వాటికి వెళ్ళినప్పుడు
అలాంటి వాటికి దట్ ఇస్ వై నేను డీటెయిల్ చెప్తున్నాను. సో ఇలాంటి దీనిలో శెఫాలి వైద్య గారు గోవా ఇంక్విజిషన్ లో, అసలు గోవా మనకి తెలిసి పోర్చుగీస్ టైం నుండే డెవలప్ అయిందని అనుకుంటాం రైట్. బిఫోర్ దాట్ మనకు తెలియదు గోవా అంటే, మనకు అదొక యూనో ఓమారియా ఓమారియా సాంగ్స్ దట్ కైండ్ ఆఫ్, ఇప్పుడు మనకి ఆఫ్ కోర్స్ ఆబ్వియస్లీ పోర్చుగీస్ ఆర్కిటెక్చర్ ఉంటుంది, చర్చెస్ ఉంటాయి అనే తెలుసు.
అవును, చిన్నప్పటి నుంచి మనకుండే ఇదేంటంటే కేవలం గోవా అంటే ఒక క్రిస్టియన్ కూల్ పార్టీయింగ్ కోసం చేసే వెళ్ళే ప్లేస్, అదొక వేగాస్ ఆఫ్ ఇండియా అని అనుకునేటట్ అనమాట.
వేగాస్ ఆఫ్ ఇండియా అని, కానీ దాని వెనకాల చరిత్ర ఎలాంటిది, అండ్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ నేను ఇప్పుడు మోస్ట్లీ కోట్ చేసేది, నేను చెప్పేది కూడా మోస్ట్లీ షెఫాలీ గారి వర్డ్స్ లోవే. జస్ట్ అవి మీకు అందరికి తెలియజేయడానికి, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి జస్ట్ ఒక 2-3 పాయింట్స్ చెప్తాను నేను గోవా గురించి. అసలు ఏం జరిగింది, ఇంక్విజిషన్ అంటే ఏంటి, అసలు ఏంటనేది యు గో హెడ్ అండ్ గో టు ద వీడియోస్ గోవా ఇంక్విజిషన్ అని యూట్యూబ్ లో కొడితే వచ్చేస్తుంది. సో యు బెటర్ లెర్న్ అబౌట్ దట్ వన్ ఫ్రమ్ డైరెక్ట్లీ లిజనింగ్. సో ఏంటంటే గోవా అనగానే మనకి ఒక మంచి కేథలిక్ యునో పర్సన్ వచ్చి ఒక హెల్ప్ఫుల్ గా ఉండే పర్సన్, యూనో మన మూవీస్ లో కూడా అలానే ఉంటాయి కదా, బాబీ సినిమాలో లేకపోతే వేరే చాలా సినిమాల్లో ఏంటంటే హ్యాపీ గో లక్కీ పర్సన్ లాగా ఏదో డ్రింక్ చేస్తూ ఉంటాడు కానీ చాలా మనసు చాలా మంచివాడు, ఇలాంటివే ఉంటాయి. ఓకే సో దోస్ ఆర్ ద క్లీషేస్ ఓకే ఎనీవేస్, బట్ దానికంటే బియాండ్ ఉంది గోవాలో అనేది చెప్పారనమాట. వాటి వెనకాల చరిత్ర ఏంటి, మనం గోవా అంటే ఏదో ఫన్ ప్లేస్ కింద చూస్తాం కానీ కొన్ని చర్చెస్, ఐ నెవర్ బీన్ టు గోవా సో నాకు తెలీదు, బట్ ఆ చర్చెస్ అవన్నీ ఫేమస్ చర్చెస్, వాటి వెనకాల ఉన్న హిస్టరీ ఇవన్నీ చెప్పుకొస్తుంటే ఆడియన్స్ లో రియాక్షన్ కూడా అంతే షాకింగ్ గా ఉంది. సో ఈ ఇంక్విజిషన్ ఇవన్నీ అంటే గోవాలో మనకి ఏంటంటే పోర్చుగీస్ వచ్చిన తర్వాత ఉందే మనకు తెలుసు మాక్సిమం చరిత్ర, అంత ముందు హిందూస్ ఉన్నారా అసలు ఎప్పటి నుండి ఉంది అనేది తెలియదు. అకార్డింగ్ టు హర్ 3rd or 4th century నుండే మనకి హిందూ రూలర్స్ రూల్ చేశారు. అంటే దాని తర్వాత ఏమైందంటే 3rd 4th centuries తర్వాత మిడిల్ ఏజెస్ లో కూడా, మిడివల్ పీరియడ్ లో కూడా కృష్ణదేవరాయ ఎంపైర్ కి వీటన్నిటి, అంటే కర్ణాటక ఎంపైర్ కదా, కర్ణాటక విజయనగర ఎంపైర్ కి
హోయసాలస్ రూల్ చేశారు వాళ్ళు చాలా రోజులు.
యా సో ఇలాంటి రూలర్స్ ఉన్న ఇదనమాట. సో నాట్ జస్ట్ పోర్చుగీస్, పోర్చుగీస్ వచ్చింది 16th century వచ్చారు. ఓకే సో వీళ్ళు ఎలాగ వీళ్ళ క్రిస్టియానిటీని చేశారు అంటే అక్కడ నాకు డీటెయిల్స్ తెలీదు, మేబీ యూ కెన్ గో టు ద వీడియో, బట్ క్లుప్తంగా ఏం జరిగిందో నేను చెప్తాను. అక్కడ గోవన్ ఏరియాలో ఉన్న ఒక కింగ్ కి వేరే కింగ్స్ దండెత్తి వస్తున్నప్పుడు, అంటే పోర్చుగీస్ ఎలా వచ్చారని చెప్పడానికి, అప్పటికే జమోరిన్ కేరళలో జమోరిన్ వీటన్నిటికి పోర్చుగీస్ వీళ్ళు వచ్చేసారు ఆల్రెడీ వాస్కోడగామ సీ రూట్ కనుక్కున్న టైం అది. ఓకే 16th century కనుక్కున్నప్పుడు సో పోర్చుగీస్ వాళ్ళని హెల్ప్ తీసుకోవడానికి ట్రై చేశారు అక్కడ ఉన్న ఆర్మీ మేజర్. ఓకే మన అంటే హిందూ గై ఆర్ అప్పుడు ఎగ్జిస్టింగ్ లో ఉంది ఇండియన్ కింగ్ కి ఉన్న మేజర్.
అవునవును అవును.
సో ఆయన పేరు అల్ఫో, ఎవరికి హెల్ప్ అంటే అల్ఫోన్సో డి ఆల్బుక్వెర్క్. ఓకే సో ఆయన హెల్ప్ తీసుకుంటే అంటే పోర్చుగీస్ హెల్ప్ తీసుకున్నాడు, బాస్ మీరు వచ్చి హెల్ప్ చేయండి, సైన్యాన్ని పంపిస్తే ల్యాండ్ నుండి అటాక్ చేయొచ్చు, అప్పుడు గోవా అంటే ఓన్లీ సీ దీని దగ్గర ఉన్న కొన్ని కపుల్ ఆఫ్ ఇవి అనమాట. సో సీ నుండి అటాక్ చేస్తారు, మీరు సీ నుండి మీ ఫ్లీట్ ఉంది కాబట్టి సీ నుండి అటాక్ చేయండి, ల్యాండ్ నుండి మేము అటాక్ చేస్తాము, సో వి కెన్ యూనో ఫైనల్లీ అది సక్సెస్ అవుతుంది అని చెప్తే వాళ్ళు ఆ ప్యాక్ట్ లోకి వెళ్ళారు. సో వాళ్ళు మన వాళ్ళు అనుకున్నది ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే వీళ్ళు హెల్ప్ చేసిన తర్వాత వెళ్ళిపోతారు, వీళ్ళకి బాగా డబ్బులు ఇచ్చేసి అప్రిషియేట్ చేస్తే వెళ్ళిపోతారు అనేది మనకి అలయన్స్ లోనే అలానే ఉండేది అవుట్పుట్ లో.
తర్వాత
తప్పులు తెలుసుకున్నారు, ఇప్పుడు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇవన్నీ వచ్చినా కూడా అలానే మనకు తెలిసిన విషయం. సో వాళ్ళు ఆక్యుపై చేసిన అంటే వాళ్ళు అటాక్ చేసి వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళు వెళ్ళలేదు, దే హ్యావ్ ఆక్యుపైడ్, వాళ్ళు సైన్యాన్ని తీసుకొచ్చి ఆక్యుపై చేశారు. అలా వచ్చారు పోర్చుగీస్, ఏదో వర్తకం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళని హెల్ప్ మిలిటరీ హెల్ప్ అడిగితే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఇంటర్నల్ ఇవన్నీ తెలుసుకుని వాళ్ళని ఇది చేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుండి లాక్కున్న ల్యాండ్ గోవా. ఓకే సో దట్ ఈస్ హౌ ద గోవా వాస్ క్యాప్చర్డ్ బై పోర్చుగీస్.
అవును.
ఓకే దాని తర్వాత నుండి వాళ్ళు కన్వర్షన్స్ ఇవన్నీ చేయడం వల్ల అప్పుడు మాక్సిమం పీపుల్ హిందూసే ఉండేవాళ్ళ, సరస్వత్ బ్రాహ్మిన్స్ వీళ్ళందరూ కూడా ఆ గోవా కొంకణ్ ఏరియాలో ఉన్నవాళ్ళే ఒరిజినలీ వాళ్ళు. సో ఇంక్విజిషన్ స్టార్ట్ చేసి కన్వర్షన్స్ ఫస్ట్ లో రెగ్యులర్ కన్వర్షన్స్ జరిగాయి,
ప్రజలకి ఇంక్విజిషన్ అంటే మన శ్రోతలకు తెలియకపోవచ్చు, ఇంక్విజిషన్ అంటే ఒక కోర్టు సెటప్ చేశారండి. కోర్టు సెటప్ చేసి అక్కడ క్రిస్టియన్ గా మార్చిన తర్వాత ఎవరైనా హిందూ ప్రాక్టీసెస్ ఎవరైనా ఫాలో అవుతున్నారనుకోండి, ఉదాహరణకి మీరు మీ రాజ్యంలో ఒక ఆయన్ని కొంతమందిని హిందూస్ ని క్రిస్టియన్స్ గా మార్చారు బలవంతంగానో భయపెట్టో ఏదో ఒకటి చేసి, కానీ అతను తన పాత ప్రాక్టీసెస్ సంథింగ్ లైక్ వాళ్ళ నాన్నగారికి పితృ దినం పెట్టడం అట్లాంటివి చేశాడు అనుకోండి, అతన్ని తీసుకెళ్లి విచారించి శిక్షేసి కొట్టి చంపేసేవాళ్ళు, అంటే శిక్ష వేసేవాళ్ళు, అందులో భాగంగా ఫైర్ లో బర్న్ చేయడం ఇట్లాంటివి కూడా ఉన్నాయన్నమాట.
సో
ఇది కేథలిక్ చర్చ్ ఇంక్విజిషన్ అంటారు అన్నమాట దీన్ని. ఇప్పుడు మోడర్న్ కోర్టు స్టైలు యాక్చువల్ గా ఇంక్విజిషన్ స్టైలు ఒకటే నిజానికి. ది కోర్ట్ ఫంక్షన్ ఏదైతే జరుగుతుందో ఇప్పుడు మనకి
బేస్ మీదే ఉంటుంది ఆబ్వియస్లీ ఇంక్విజిషన్. అంటే ఇంక్విజిషన్ అంటే ఇప్పుడు అది చర్చ్ చేసేది, ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ బాడీ చేస్తుంది. బట్ ఆ టైంలో చర్చ్ గవర్నింగ్ బాడీ
కరెక్ట్
ఆఫ్ ది స్పానిష్ పోర్చుగీస్ థింగ్. సో ఇది చర్చ్ ఆధ్వర్యంలో జరిగింది. కన్వర్షన్స్ అంత ర్యాంపెంట్ గా వేరే చోట్ల జరిగినందుకు జరగట్లేదు అని చెప్పి ఇంక్విజిషన్ అనేది తీసుకొచ్చారు. కన్వర్షన్స్ కాదు ఇది, ఇంక్విజిషన్ అంటే అనంత రైట్లీ పుట్. ఇదేంటంటే వాళ్ళని అదే దానిలో రీటైన్ చేయడానికి కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ మీద జరిగిన కృత్యాలు ఇంక్విజిషన్ లో పార్ట్. షీఈస్ నాట్ టాకింగ్, షీఈస్ ఆబ్వియస్లీ టాకింగ్ అబౌట్ హిందూ టెంపుల్స్ ఏం చేశారు, డిస్ట్రక్ట్ చేశారు, ఇవన్నీ హిస్టరీ ఉంది. మేబీ యూ కెన్ గో టు ద వీడియో, యూ విల్ నో. బట్ ఏంటంటే కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ ని వాళ్ళు మళ్ళీ రీకన్వర్ట్ అవ్వకుండా వాళ్ళ చేత బీఫ్ తినిపించడం, లేకపోతే ఏంటి కన్వర్షన్ జరగడానికి వాళ్ళు వెల్స్ ఉంటాయి కదా, వెల్స్ లో బీఫ్ వేయడము, ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళు ఆ వాటర్ తాగితే ఇలాగ నువ్వు తాగావు కాబట్టి ప్రాయశ్చిత్తం లేదు కాబట్టి నువ్వు అవుట్ కాస్ట్ అయిపోతావు అని. సో ఇలాంటి కొన్ని లూప్ హోల్స్ అనాలా లేకపోతే ఏవో ఇలాంటి దీన్ని బేస్ చేసుకుని వాళ్ళు కన్వర్షన్స్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళని రీటైన్ చేయడానికి ఇలాంటి కోర్ట్ ఒకటి సెటప్ చేసి చాలా క్రూరమైన ఇవన్నీ ఇచ్చేవాళ్ళ, శిక్షలు వేసేవాళ్ళ. ఎలాంటి వాటికంటే ఈవెన్ అమ్మాయిల తలలో పువ్వులు పెట్టుకున్నా కానీ శిక్ష వేసేవాళ్ళ.
అదే కదా,
దట్ ఎక్స్టెండ్ దట్ రైస్ లో ఉప్పు వేసి మీరు అన్నం వండుకోవాలని చెప్పేవాళ్ళు వీళ్ళు. ఉప్పు లేకపోతే ఉప్పు వేయకుండా వండుకునేవాళ్ళు వీళ్ళు. సో ఉప్పు వేసి వండుకోవడం అనేది ఇప్పటికీ జరుగుతుంటారు అక్కడ వాళ్ళు చేసేది. సో ఇలాంటివన్నీ అంటే బేసిక్ గా మనిషి గాలి పీల్చడం మొదలడం, ఇప్పుడు అంటే డ్రెస్ తీసేసరికి ఇప్పుడు ఇండియన్ డ్రెస్ శారీస్ లేకపోతే మగవాళ్ళు ధోతీస్ ఇవన్నీ వేసుకోకూడదు, వాళ్ళ ప్యాంట్లు షర్ట్లు వేసుకోవాలని డిక్లేర్ చేశారు. బానే ఉంది, వాళ్ళ పర్సనల్ స్పేస్ లో కూడా వాళ్ళు వేసుకోకూడదు. వాళ్ళు అప్పుడు కూడా వేసుకుంటే ఎవడైనా కంప్లైంట్ చేస్తే వాళ్ళు కూడా శిక్షార్హులే. అండ్ ఏంటి, ఒకడు ఇప్పుడు ఒక ఒక తండ్రికి నలుగురు సంతానం ఉంటే ఒకడు కన్వర్ట్ అయిపోయాడు అనుకో క్రిస్టియానిటీకి, వాడికి ఆస్తి మొత్తం వెళ్ళిపోతుంటారు. సో ఇలాంటి అలాంటి రూల్స్ తీసుకొచ్చి అందరిని కన్వర్ట్ చేయడం ఇవన్నీ చేశారు. సో ఇవి చాలా ఉన్నాయి అసలు, అంటే మనం ఊహించలేనటువంటి, అంటే అప్పటి పీపుల్ వాళ్ళు ఎలాగా సర్వైవ్ అయ్యారు ఇలాంటి, అంటే ఎస్పెషల్లీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అప్పుడు వాళ్ళు ఫస్ట్ జనరేషన్ లో వాళ్ళు ఏమనుకున్నారు, సరే వీళ్ళు ఒక పాతికేళ్ళలో ఎంతో ఉంటారు, కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు, అక్కడ నుండి వలసలు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు.
అవును, సారస్వత్ బ్రాహ్మిన్స్ గురించి అదే, వాళ్ళు కర్ణాటక సౌత్ కర్ణాటక అట్లా వచ్చేసారు అన్నమాట,
వచ్చేసారు. అయ్యా వాళ్ళు వచ్చిన వాళ్ళు తర్వాత వీళ్ళు వెళ్ళిపో పాతికేళ్ళ తర్వాతనే వెళ్ళిపోతారు, మళ్ళీ మనం వచ్చేసి ఉండొచ్చు అని చెప్పి వాళ్ళ నైబర్స్ కి వాళ్ళకి వాళ్ళ ఆస్తులు ఇచ్చేసి అలా వెళ్ళిన వాళ్ళే.
అవును,
400 ఏళ్లుగా వీళ్ళు ఉంటారు, 400 ఏళ్ళు ఉంటారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్తుంటే మనం ఆ పొజిషన్ లో ఉంటే ఎలా ఉండేది? అది చాలా ఎమోషనల్ గా చాలా నాకైతే చాలా ఇదేసింది.
అంతే కదా,
మూడ్ బై దాట్. సో ఇవన్నీ జరిగాయి. సో ఇవి ఇంక్విజిషన్ లో పార్ట్ అండి. సో గోవా అంటే జస్ట్ టెంపుల్స్ చర్చెస్, ఒక అక్కడ ఉన్న మా చాలా ఫేమస్ చర్చ్ దగ్గర ఆవరణలో ఆటో డిఫే అనే ఒక క్రూరమైన ఇది జరిగేట, ప్రతి 6 మంత్స్ కో లేకపోతే దానికి ఒక రెగ్యులర్ పీరియడ్ అది ఒకటి ఉంటుంది. దానిలో ఏంటంటే ఈ ఇంక్విజిషన్ లో ఎక్యూజ్ అయిన వాళ్ళకి మాక్సిమం అంటే వాళ్ళకి చాలా ఘోరమైన పాపాలు చేసిన వాళ్ళు అంటే వాళ్ళ ప్రకారం వాళ్ళని డైరెక్ట్ గా బయట బహిరంగంగా వాళ్ళని కాల్చడం వాళ్ళని సెట్టింగ్ ఆన్ ఫైర్
అదే
అలాంటి వాళ్ళు ఎన్ఆర్ ఎలైవ్ అలాంటి చేసేవాళ్ళు వాళ్ళు. సో ఆ ఇప్పుడు ఇప్పుడు చర్చ్ అప్పుడు అవన్నీ గత చర్చ్ అక్కడ ఇలా జరిగిందనే ఇవేం ఉండవు అక్కడ ఫ్లేక్స్ ఏమి ఉండవు. ఇప్పుడంతా ఏంటంటే టూరిజం అప్పట్లో పోర్చుగీస్ అలా చేశారు ఇలా చేశారు వాళ్ళు ఇక్కడ కూర్చుని ప్రార్థన చేశారు అనే ఉంటుంది.
హిస్టరీ బుక్స్ లో కూడా ఇప్పుడు ఇంక్విజిషన్ ఉండదు
లేదు అది అది ఇంకా ఘోరం మీకు ఇది జరిగిందిరా బాబు అని తెలుసుకునే ఇది కూడా లేదు వాళ్ళకి. సో కంప్లీట్లీ రూట్ అవుట్ అయిపోయిన ఇదన్నమాట. సో జస్ట్ యా మనం ఓన్లీ బ్రిటిషర్స్ గురించి అనుకుంటున్నాము బట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది యూరోప్ పీపుల్ అలానే ఉన్నారు మనకి ఏదో ఒకళ్ళు మంచి ఒకళ్ళు చెడ్డ అనే కాకుండా అది బికాస్ ఆఫ్ వాళ్ళు చర్చ్ ని వీటిని ఫాలో అవడం వల్ల వచ్చింది అనేది నా పాయింట్. సో దట్ ఈస్ అబౌట్ గోవా ఇన్క్విజిషన్. మీరు వీడియోస్ అవన్నీ చూడండి మీరు మీకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఇవన్నీ తెలుసుకోవడం వల్ల ఏంటి లాభం అనేది పాయింట్ కూడా ఉంటుంది షెఫాలి గారి వీడియోలోనే. సో దానికి కూడా ఆన్సర్స్ మీకు తాగడం జరుగుతుంది.
సో అదే ఇది డీకాలనైజేషన్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది అన్నమాట. ఆఫ్టర్ కాలనైజర్స్ లీవ్ యువర్ లెఫ్ట్ యువర్ కంట్రీ దేర్ ఆర్ ఒక పేపర్ ఉంది దీని మీద అంటే కొన్ని స్టేజెస్ నీకు మెంటల్ ట్రామా ఉంటుంది మామూలుగా అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇవన్నీ మనకు జనరేషన్స్ గా పాస్ అవుతూ వస్తాయి. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం బ్రిటిషర్స్ యొక్క బ్రిటిషర్స్ సుపీరియర్ కాంప్లెక్స్ తోనే చూస్తాం మనం వాళ్ళు అంటే వాళ్ళు చేసే పనులన్నింటినీ గుడ్డిగా మనం ఫాలో అవ్వడం వాళ్ళు ప్యాంట్ వేసుకున్నారు కూడా మనం ప్యాంట్ వేసుకోవడం నిజానికి ట్రాపికల్ రీజియన్ లో ప్యాంట్లు అనవసరం కట్టుకోవాలి నిజానికి ఆడవాళ్ళకు కూడా హాయిగా ఉండే బట్టలు చీరలు అంటే అగైన్ ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు డీటెయిల్. సో దేర్ ఆర్ స్టేజెస్ ఆఫ్ డీకాలనైజేషన్ అనమాట ఫైవ్ స్టేజెస్ ఆఫ్ డీకాలనైజేషన్ అనమాట అది ఇండియన్స్ ఆ ఫైవ్ స్టేజెస్ లో ఎల్టర్ల ఇప్పుడు నేను ఊరికే ఆలోచిస్తుంటే ఆ పేపర్ చదివే ఇందాక ఒక ఇందాక ఈవినింగ్ ఆ ఫైవ్ స్టేజెస్ లో మన ఇండియన్స్ ఎల్టర్ల మనం వీఆర్ స్టిల్ ఆఫ్ ఫర్ కాలనైజర్స్ ఇన్వేడర్స్ మనం చాలా గొప్పగా చూస్తున్నాం మాకు స్కూల్ పెట్టారు చదువులు చెప్పారు అట్లా మాట్లాడుతున్నారు. అరే స్కూల్ పెట్టింది చదువు చెప్పింది వాడు కాదురా మీకు మీకు ఎవరు చెప్పారో మరి మీరు హిస్టరీ చదవాలరా చదివితే ఎవరు స్కూల్ పెట్టారు ఎవరు చదివారు ఎందుకు చదివారు వాడు నీకు చదువు చెప్పడం ద్వారా వాడు నిన్ను ఏం చేశాడు క్లర్క్ చేశాడు. సో అది అది తర్వాత మనకి ఏమైంది మన మైండ్ లో ఫ్యాన్ కింద కూర్చుని టేబుల్ వేసుకుని టేబుల్ మీద కంప్యూటర్ ముందు కూర్చుని పని చేయాలి అది కాకపోతే వేరేది ఉద్యోగం కాదు అనే ఒక మెంటల్ స్టేట్ కి మనం వచ్చేసాం అన్నమాట.
అవునవును కరెక్ట్ కరెక్ట్.
వేరే పని పని కాదా వేరే వేరే కాస్ట్ వాడు చేసే పని ఇప్పుడు బంగార పనులు చేసే వాళ్ళు ఉంటారు వాడిని తక్కువకి ఎందుకు చూస్తున్నావు వాడిని తక్కువకి ఎందుకు చూస్తున్నావు అంటే నీ ఉద్దేశంలో వాడు ఇన్ఫీరియర్ పని చేస్తున్నాడని.
అవును
నువ్వు ఎవరిని ఎక్కువ చూస్తున్నావు పూజారిని కూడా ఎక్కువ నువ్వు పల్లెటూరుకి వెళ్తే అగైన్ నేను డైగ్రెస్ అవుతున్నా గానీ పల్లెటూరుకి ఒక పాయింట్ చెప్పేసి మనం విల్ గో టు ద నెక్స్ట్ సెగ్మెంట్. పల్లెటూరుకి వెళ్తే పూజారిని ఇంకా ఈ కుల వృత్తులు చేసే వాళ్ళందరినీ తక్కువగా చూస్తారు పల్లెటూరులో.
అవునవును
పూజారిని కానీ ఈ బంగారం పనిచేసే వాళ్ళు కాని కంసాలు పనిచేసే వాళ్ళు కాని స్తపతుల్ని గాని గుళ్ళో విగ్రహాలు స్కల్ప్చర్ బేస్డ్ పనిచేసారు అందరినీ మనం తక్కువ చూస్తాం. మనం ఎవరిని ఎక్కువ చూస్తాం ప్యాంట్ షర్ట్ వేసుకుని సూట్ వేసుకుని ఎవరైనా కార్లో నుంచి దిగితే వాడిని ఎక్కువగా చూస్తాం మన చిన్నారులను ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. బాగా ఇంగ్లీష్ లో మాట్లాడితే ఎక్కువగా చూస్తాం పల్లెటూరులో అందరూ ఎక్కువగా ఎవరిని చూస్తారంటే మీరు అబ్బా మీరు చాలా గొప్ప వాళ్ళు అండి అని ఎవరిని చూస్తారా అంటే ప్యాంట్ షర్ట్ వేసుకుని కళ్ళజోడు పెట్టుకుని సూట్ వేసుకుని ఉన్న వ్యక్తిని మాత్రమే చూస్తారు వాడికి ఏమి
రాకపోయినా.
ఇది మెంటల్ ట్రామా అన్నమాట మన అందరికి ఉన్న కలెక్టివ్ గా ఉన్న ఒక డిజార్డర్ ఇది.
అవునవును సో మనం అక్నాలెడ్జ్ చేయాలి, దట్స్ వాట్ హర్ హోల్ పాయింట్ ఈస్. మనం అక్నాలెడ్జ్ చేయాలి, మనం ఇది ఎప్పుడో జరిగిపోయింది కదా అని వదిలేయకూడదు అనేది, దట్ ఈస్ హర్ పాయింట్ ఆల్సో. సో వి నీడ్ టు అక్నాలెడ్జ్ థింగ్స్ అండ్ కొన్ని మనం కొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి. సో మేబీ మీరు వీడియో చూస్తే తెలుస్తుంది. సో నేను దేశ్ పాండే గారి గురించి, గుజరాత్ గోద్రా రైట్స్ గురించి జస్ట్ నాకు ఒక టచ్అప్ ఇస్తాను. వీరి గురించి తెలుసుకోవాలి, దేశ్ పాండే హీజ్ ఏ 30-year-old గై. ఈయన గోద్రాలో జరిగిన ఇన్సిడెంట్స్, పోస్ట్ అప్పటి తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ ని లైవ్ అప్పట్లో ఎస్ఐటి అండ్ అప్పటి పేపర్స్ అప్పుడు అంటే యాజ్ ఇట్ యాజ్ అండ్ వెన్ ఇట్ హ్యాపెండ్ అప్పుడేం రిపోర్ట్ చేశాయి, దాని తర్వాత మీడియా ఎజెండా ఎలా ఎలా కన్వర్ట్ అయింది, నిజాలేంటి, వీటన్నిటి గురించి చాలా బాగుంది. అసలు వి నెవర్ హర్డ్ ఆఫ్ దిస్ పర్సన్ బిఫోర్. యూట్యూబ్ లో కూడా వీడియోస్ లేవు అనుకుంటా. సో మీరు ఎండి దేశ్పాండే అండ్ www.gujaratriots.com అని ఒక వెబ్సైట్ ఉంది, దానిలోకి వెళ్తే మనకి క్లీషేడ్ ఇవన్నీ ఉంటాయి. ఒక గర్భవతిని యూనో గర్భం చీల్ చేసి బిడ్డని బయటికి తీసి చంపేశారు, ఇలాంటి మనకి చాలా ఘోరమైన డిస్క్రిప్షన్స్ ఉన్నాయి. 2000 మంది చనిపోయారు, ముస్లింసే 2000 మంది చనిపోయారు, ఇవన్నీ ఎగ్జాగరేషన్స్ జరిగాయి. ఒరిజినల్ గా వచ్చిన ఇవి రిపోర్ట్స్ వేరు. అండ్ పార్లమెంట్ లో 2005 లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ ఫిగర్స్ లో లెస్ దాన్ 900 people, బోత్ హిందూస్ అండ్ ముస్లింస్ పుట్ టుగెదర్ చనిపోయారని పార్లమెంట్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ లో వాళ్ళు అఫీషియల్ గా ఇచ్చిన రిపోర్ట్. ఓకే, దానికి మనకి అంటే ఈయన టాక్ వల్ల నాకు తెలిసింది ఏంటంటే, మనం చాలా ఎగ్జాగరేటెడ్ న్యూస్ విన్నాం, తర్వాత విన్నది, అప్పట్లో ఉన్న న్యూస్ ని మనం మర్చిపోయాం. తర్వాత ప్రాపగేట్ చేసిన రాజ్దీప్ సర్దేశాయ్ కానీ లేకపోతే సిద్ధార్థ వరదరాజుని వీళ్ళందరూ చెప్పినవి, అవి ఎలా ఉన్నాయి, అవన్నీ మ్యానుఫ్యాక్చర్డ్ న్యూస్ అనేది తెలుస్తుంది. వాటికి వెనకాల కారణాలు ఏంటంటే, ఆర్మీ రాలేదు, ఆర్మీ ఏంటి మోడీ కాలయాపన చేశాడు, ఇవన్నీ కూడా రాంగ్ ఇవన్నీ చెప్పారండి. లైక్ అంటే హీ సబ్స్టాన్షియేటెడ్ విత్ ప్రూఫ్స్, న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ ఇవన్నీ వీటితో సబ్స్టాన్షియేట్ చేశారు ఆయన. అండ్ హీ హాస్ ప్రూఫ్స్ ఫర్ ఎవ్రీథింగ్. అది మిడ్ బస్ ఆయన పుస్తకం కూడా రాశారు. అండ్ ఈ వెబ్సైట్ గుజరాత్ రయర్స్ .com అనే వెబ్సైట్ లో కూడా ఎవ్రీ ఇన్సిడెంట్ మనకి తెలిసిన ఇన్సిడెంట్ ని క్లిక్ చేస్తే దానిలో యాక్చువల్ ఇన్సిడెంట్ ఏంటి, ఎస్ఐటి లో ఏం చెప్పారు, ఇవన్నీ కూడా ఉన్నాయండి. సో యూ కెన్ గో టు దట్ వన్. ఎగ్జాగరేటెడ్ జరిగింది, ఎగ్జాగరేషన్ జరిగింది, అది అట్ ద సేమ్ టైం గోద్రా రయట్స్ గురించి ఎంత డీమీన్ చేశారు, ఏదో టీకి చాయ్కి డబ్బులు ఇవ్వకపోతే అందరూ చుట్టుముట్టి చంపేశారు అనే లెవెల్లో చెప్పారు. సో గుజరాత్ అసలు ఒరిజినల్ గా ఎలాంటి స్టేట్, ఎంత వాలటైల్ స్టేట్, దాని తర్వాత ఎలా స్టేబుల్ అయింది, ఇవన్నీ కూడా టాక్ లో పార్ట్ అనమాట. సమయాభావం వల్ల చర్చించలేకపోతున్నాము. సో సింపుల్ ఇదేంటంటే, యూ కెన్ గో టు www.gujaratriots.com నిజం తెలుసుకోవడానికి, ఎవరిని ప్రమోట్ చేయడానికి ఇప్పుడు ఎందుకు అనేది కూడా కాదు. ఇది కూడా మళ్ళీ అగైన్ వి నీడ్ టు నో ద ట్రూత్, అది తర్వాత ఎలా కవర్ చేసి మనని ఎలా మ్యానిపులేట్ చేస్తున్నారు అనే దానికి నాకైతే, నేను కొన్ని పర్సనల్ గా నేను బిలీవ్ చేసిన కూడా చాలా ఉంది ఇలాంటి నెరేటివ్స్. నేను చాలా చాలా ఘోరంగా జరిగింది అనే దీనిలో ఉంది. దానివల్ల ఏమవుతుంది, నేను ఎప్పుడైనా ఇలాంటి టాపిక్ వచ్చినప్పుడు ఐ బికమ్ డిఫెన్స్లెస్. బట్ నిజాలు ఏంటనే తెలుసుకుంటే నేను కౌంటర్ నెరేటివ్స్ ఇవ్వడానికి, మనం కౌంటర్ నెరేటివ్ ఇవ్వడానికి కూడా ఉంటుంది. సో ఇన్ దాట్ సెన్స్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే నిజం అనేది మనం ఆల్రెడీ జరిగి అప్పట్లో రిపోర్ట్ చేసిన దాన్ని కొంతమంది మీడియా ఫెలోస్ ఎన్డీటీవీ కానీ వీళ్ళందరూ మ్యానిపులేట్ చేసి ఒక ఎజెండా డ్రివెన్ గా చేయడం వల్ల మనం ఎలా ఎఫెక్ట్ అయ్యాము, మనం అంటే అసలు కాజ్ ని మనం ఇప్పుడు మనం హిందూ కాజ్ ని మనం ఇచ్చేయాలంటే నువ్వు అప్పట్లో అలా చేసావు కదా అని అంటే మనం ఆగిపోతాం. ఒకప్పుడు బాబ్రీ మసీద్ విషయంలో జరిగింది, తర్వాత పోస్ట్ గోదావరి రైట్స్ విషయంలో జరిగింది, తర్వాత వేరే అవ్వచ్చు, బట్ దే హావ్ బిల్ట్ అప్ ఆన్ దట్ మన్, అదొక మనకు ఒక వీక్ లింక్ ఇన్ ద చైన్ లాగా అయిపోయింది. సో వాటి నిజాల గురించి తెలిస్తే మనం కూడా ఎస్ దిస్ ఈస్ ట్రూత్, బట్ దిస్ ఈస్ నాట్ ట్రూ, దిస్ ఇస్ కంప్లీట్లీ రబిష్ అని మనం చెప్పడానికి. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఇదేదో ఒక ఇన్సిడెంట్ ఒక మనిషిని సమర్థించడం కాదు, నిజాలు అనేది ఎలా మ్యానిపులేట్ చేస్తారు అనేది తెలియడానికి ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్. ఎందుకంటే దీన్ని అంత హైట్ లో లేపారు కాబట్టి దాని ఆ హైట్ ఆ వాల్ వెనకాలన్న నిజాలు ఏంటో మనకు తెలియాల్సిన అవసరం కూడా ఉంది. దట్ వే ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్.
సో టోటల్లీ యాక్చువల్ గా ఇలాంటి వాళ్ళు ఏంటంటే బీజేపీ పార్టీయే ఒక ఇలాంటి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసుకుంటూ ముందు తీసుకెళ్ళాలి, ఎందుకంటే ఇది పార్టీ ఇంట్రెస్ట్ కదా.
పార్టీ ఇంట్రెస్ట్ అయి ఉండొచ్చు, వాళ్ళు చేయొచ్చు చేయకపోయి ఉండొచ్చు, నా పాయింట్ అది కాదు. ఇప్పుడు ఇలా జరిగింది, రేపు వేరే గవర్నమెంట్ లో వేరే పార్టీల వల్ల సేమ్ హిందూ కాజ్ వల్ల వేరేదైనా జరగచ్చు, అప్పుడు మీడియా మానిపులేషన్ అనేది నా పాయింట్. వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారా చేసుకోరా, ఎందుకు చేయట్లేదు, ఇట్స్ అప్ టు దెమ్. అంటే నా ప్రైమరీ కన్సర్న్ ఇస్ నాట్ దట్. సో దట్ ఈస్ ద అది అంటే మనం ఏంటంటే ఇంకా ఆబ్జెక్టివ్ గా తెలుసుకునేటట్టు అయితే ఇంకా బెటర్ అని, ఎవరో పార్టీ డ్రివెన్ గా కాకుండా. ఐ డోంట్ నో, ఇట్స్ దేర్ టేక్ కదా, దేర్ కాల్, వాళ్ళు తీసుకుంటారా లేదా అనేది ఐఎమ్ నాట్ షూర్. నెక్స్ట్ థింగ్, సో కన్క్లూడ్ చేసేద్దామా మనం, నెక్స్ట్ దానికి వెళ్ళిపోవచ్చు.
ఒక యా ఇది ట్రూ ఇండాలజీ వాళ్ళది హిస్టారిక్ ట్రివియా ఉందన్నమాట. సో మామూలుగా మనకి నీకు చిన్నప్పుడు మనం విన్న స్టోరీలు ఏంటంటే అలెగ్జాండర్ గురించి, అలెగ్జాండర్ ఇక్కడికి ఇండియా వచ్చాడు, అన్ని దేశాలని దాటుకుంటూ వచ్చాడు. మనకి అంటే స్కూల్ టెక్స్ట్ బుక్ లో వేరేలా ఉంటుంది, ఇక్కడ వేరేలా ఉంటుంది. ఏంటి పోరస్ అని ఆయన, మనవాళ్ళు పురుషోత్తముడు అంటారు ఆయన్ని. సో పురుషోత్తముడు
టెక్స్ట్ బుక్ లో మేము పోరస్ అనే చదువుకున్నాం.
యాక్చువల్ గా పోరస్ అనేది గ్రీక్స్ ఇచ్చిన నేమ్ అది.
అవునవును, కానీ మనం టెక్స్ట్ బుక్ లో కూడా పోరస్ అనే చదువుకుంటాం. ఎక్కడ చిన్న
అతని పేరు పురు
పురుషోత్తం,
పురు అంటే పురువే, పురు వంశము అట్లా ఉంది కదా, పురు పురువురవుడు నుంచి వచ్చిన పురు అనుకోవచ్చు కాసేపు. సో పురు అనే అతను పోరస్, ఆ పోరస్ అనే అతను ఇతను అడ్డగించి ఆపి ఓడిపోయాడు. ఓడిపోయేసరికి మన అలెగ్జాండర్ అతని యొక్క ప్రతిభకు మెచ్చి, నేను ఇంకా ఇంతకు మించి ముందుకెళ్ళను, ఇక్కడతో ఆగిపోతా నేను అని తను అప్పటిదాకా ఆ ఏరియాలో ఉన్న రాజ్యాలన్నీ పురుగుకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు వెనక్కి అనేది ఒక స్టోరీ.
అలెగ్జాండర్ ది గ్రేట్ కాబట్టి, అంటే గ్రీక్ అంటే మిడిల్ ఈస్ట్, గ్రీక్ దేశం నుండి మిడిల్ ఈస్ట్ అంతా కాంకర్ చేసుకొచ్చిన అలెగ్జాండర్ ది గ్రేట్ ఇండియా దాకా ఇతని పోరాడి ఓడిన ఒకటి ఒక ఒక రాజు చూసి తరుణించి తరించి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇదే స్టోరీ అంతే కదా,
ఇది స్టోరీ. అటు గ్రీక్స్ గ్రీక్ హిస్టారియన్స్ రాసిన స్టోరీ అనమాట ఇది, అంటే వాళ్ళు చెప్పింది అనమాట. అయితే ట్రూ ఇండాలజీ ఏమన్నాడంటే గ్రీక్ హిస్టారియన్స్ ఎక్కడా కూడా ఇదే స్టోరీ కంటిన్యూ చేశారు వాళ్ళు డెఫినెట్ గా. అయితే ఏంటంటే వాళ్ళ స్టోరీ మీదే అనుమానాలు వ్యక్తం చేసేవి చాలా ఉన్నాయన్నమాట. నిజానికి అలెగ్జాండర్ ని అంతకుముందు ఇంకొకతను ఆపాడనమాట, కాంబోజ్ రాజు అతను. యాక్చువల్ గా అతను ఆపాడు, అతను ఆపినప్పుడు ఇతని కంటే బ్రేవరీతో ఆపాడు అతను యాక్చువల్ గా. పైగా పురు అనేవాడు చిన్న రాజ్యం, ఆ కాంబోజ్ రాజు చాలా పెద్ద రాజ్యం అది. కానీ అక్కడ ఓడిపోయాడు, కాంబోజుడు కూడా ఓడిపోయాడు ఫర్ సమ్ రీజన్. అది బేసిక్ గా అది ఓడిపోవడం కూడా స్ట్రైట్ గా ఓడిపోవడం కాదు, అలెగ్జాండర్ ట్రీటీని ధిక్కరించి అంటే పీస్ ట్రీటీని ధిక్కరించి వెళ్ళి అక్కడ ఆక్యుపై చేసుకున్నాడు ఆ రాజ్యాన్ని. అలాంటి థర్స్ట్ గల వ్యక్తి ఒక చిన్న రాజ్యం గల పురువుని పురువు దగ్గరకు వచ్చి, నేను నీ యొక్క ఇది మెచ్చాను కాబట్టి ఇప్పటిదాకా ఉన్నవన్నీ నువ్వు తీసేసుకో, నా దగ్గర ఉన్న డబ్బులు కూడా నువ్వు తీసేసుకో, అంటే నా దగ్గర ఉన్న సంపద కూడా నువ్వు తీసేసుకో అని వెనక్కి వెళ్ళిపోతాడా అనేది ప్రశ్న.
ఓకే ఓకే,
అది అదొకటి. సెకండ్ ఏంటంటే నిజానికి పురుగు కూడా చాలా బాగా ఫైట్ చేశాడు, అంటే చాలా బ్రేవరీతో నిజానికి అలెగ్జాండర్ ఓడిపోతాడేమో అన్నంత స్థాయిలో అతను ఫైట్ చేశాడు చేయడం. కింద పడిపోయాడు, అతని గుర్రం చచ్చిపోయింది, అలెగ్జాండర్ గుర్రాన్ని పురుగు యొక్క కొడుకు చంపేశాడు అంటూ రాశారు ఒక చోట. అది ఓల్డ్ ముసల్దే చచ్చిపోయిందని ఇంకో చోట అదే హిస్టారియన్ రాస్తాడు అనమాట. ఈ గ్రీక్ హిస్టారియన్స్ ఒక పేజ్ లోనేమో అతని గుర్రం ముసల్దైపోయిందని చనిపోయింది, అనేది ఒకటి. ఇంకొక పేజ్ లోనేమో పురువు యొక్క సన్, అంటే పురువు యొక్క కొడుకు చంపేశాడు ఆ గుర్రాన్ని అనేది ఇంకో చోట. సో దీన్ని బట్టి ఈ ఈ కాంట్రడిక్షన్స్ ఇవన్నీ ఉండటం వలన ఇంకో గ్రీక్ హిస్టారియన్ అన్నాడు, ఆయనే అన్నట్ట వీళ్ళు బంచ్ ఆఫ్ లయర్స్ వీళ్ళందరూ ఈ గ్రీక్ హిస్టారియన్స్ అందరూ. సో వాళ్ళ మాటల్ని పట్టుకొని మీరేదో అవి శాసనాలాగా తీసుకోవడం తప్పు అనేది అతని పాయింట్ అన్నమాట. సో గ్రీక్ గ్రీక్ జియోగ్రాఫర్ అన్నాడు, అతని పేరు స్ట్రాబో, అతను అన్నాడు ఈ మాట. సో స్ట్రాబో ఏమన్నాడంటే గ్రీక్ హిస్టారియన్స్ వర్ సొఫిస్టికేటెడ్ లయర్స్ అది. సో ఈ ఈ గుర్రం యొక్క ఎగ్జాంపుల్ ఒకటైతే, సెకండ్ ఏంటంటే ఇంతకంటే బలవంతుడైన కింగ్స్ ని ఎదుర్కొన్నప్పుడు కూడా అతనేమి రాజ్యాన్ని వెనక్కి ఇవ్వల. అలాగే ముల్తాన్ లో అంటే ఇప్పుడు పాకిస్తాన్ లో ముల్తాన్ అనే ప్లేస్, ఆ ముల్తాన్ లో 500 మంది బ్రాహ్మణులని తగలబెట్టేశాడు జస్ట్ బికాజ్ తనకు తనకి శత్రువులు, తన శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మల్ల యోధులు ఉన్నారు అక్కడ ఆ ఏరియాలో. ఆ మల్ల యోధులకి ఆశ్రయం ఇచ్చారు కాబట్టి చంపేశాడు బ్రాహ్మణుల్ని ముల్తాన్ లో. ఎవరు? అలెగ్జాండర్. సో పురువు గెలిచినట్టు హిస్టరీ ఏం లేదు మన దగ్గర, ఎవిడెన్స్ ఏం లేదు. అలా అని చెప్పి అలెగ్జాండర్ పురువుని పురువుకి రాజ్యం ఇచ్చేసి వెనక్కి వెళ్ళిపోయాడు అనే దానికి ఆధార రహితం. ఎందుకంటే అలెగ్జ్ గ్రీక్ హిస్టారియన్స్ యొక్క ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేసే పరిస్థితి వాళ్ళు తెచ్చుకున్నారు కాబట్టి అది ఆధార రహితం అంటాడు అనమాట.
కరెక్ట్. అవును. ఓకే, అది ఫెయిర్ ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే మనం ఒక నెరేటివ్ లేదు కదా, డిఫరెంట్ నెరేటివ్స్ ఉన్నాయి. అండ్ ఈయన దీనిలో అంత ఉదాహరణ అయ్యేటట్టయితే ఇలాంటి ఘోరమైన పనులు చేయడు అలెగ్జాండర్. సడన్ గా మార్పు రావడం అనేది, రియలైజేషన్ అనేది, ఈజ్ వెరీ యంగ్, 33 ఇయర్స్ యంగ్ చనిపోయాడు అనే దీనిలో అది కూడా ఎగ్జాగరేషన్ ఏమో నాకు తెలియదు. బట్ ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ చూస్తుంటే అదే అనిపిస్తుంది. అండ్ గ్రీక్స్ వాళ్ళు ఇలియాడ్ కానీ లేకపోతే మిగతావి కానీ ఒడిసేస్ కానీ ఇవన్నీ ఏంటి వాళ్ళు లేకపోతే ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ 300 మంది యోధులు పర్షియన్ ఎంపైర్ ని చేశారు, ఇవన్నీ కూడా ఇవన్నీ ఎగ్జాగరేషన్ అయి ఉండొచ్చు, యాక్చువల్ రికార్డెడ్ హిస్టరీ అవ్వకపోయి ఉండొచ్చు.
అదే. సో ఇంకోటి ఏంటంటే పర్షియాలో కూడా ఈ అలెగ్జాండర్ సింధురాజు అయిన పురుణ్ణి ఓడించాడు, పురువుని ఓడించాడు అనేది ఒక కథగా ఉంది వాళ్ళకి. సికందర్ ఈ సికందర్ ఎవరు అంటే మళ్ళీ వాడు ఇస్లాం ముస్లిం
అవునవును ఇస్లాం అలెగ్జాండర్ అంటారు, మళ్ళీ సికందర్ అంటే ఎవరు ముస్లిం అంటారు, జోజీతా వహీ సికందర్ అంటారు.
అవును. అతను మక్కా కూడా విజిట్ చేశాడు. అలాగే అతనికి అతను ఇస్మాయిల్ అని అతనికి డిసెండెంట్ ఇతను. అట్లా క్రిస్టియన్ అకౌంట్ లోనేమో వాడు ఒక పెద్ద క్రిస్టియన్ కింగ్, గ్లోరిఫైడ్ యాజ్ అ డెవోట్ క్రిస్టియన్ కింగ్ హూ మెట్ అపోస్టల్స్ ఇన్ హెవెన్. సో ఎంత అంటే ఎవరికి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు లాగేసుకున్నారు అలెగ్జాండర్ ని వాళ్ళ ఏరియాల్లో.
అవునవును రైట్.
ఓన్లీ మనం మాత్రమే అలెగ్జాండర్ ని ఔట్సైడర్ గా చూసాం, దట్స్ ద పాయింట్.
రైట్.
అది హిస్టరీ. సో హిస్టరీ ఇస్ ఆల్వేస్ హిస్టరీ డైనమిక్ అంటావా ఏమో, మరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి కొత్త ఇవి తెస్తున్నప్పుడు కొత్త ఫైండింగ్స్ వస్తే మళ్ళీ మారిపోతూ ఉంటుంది హిస్టరీ అనిపిస్తుంది నాకు.
అవును కరెక్ట్. సో ఐ థింక్ వియర్ అట్ ద ఎండ్ ఆఫ్ ది షో. ఇంకొక పాయింట్ చెప్ప, ఇంకొక పుస్తక పరిచయం అనుకున్నాం కానీ అది జరగట్లేదు, నెక్స్ట్ వీక్
అది మిస్ అయింది సెగ్మెంట్.
ఒక 15 నెలలు 15 రోజులు అంటే 1.5 ఇయర్ 15 నెలల 15 రోజుల 10 నిమిషాల పాటు కొనసాగిన ప్రయాణం 1830 to 1831 టైంలో 100 మంది తీర్థయాత్రికులను తీసుకెళ్ళి చిన్నపట్నం నుండి తీసుకుని కాశీ దాకా అంటే అవన్నీ 1000 మైళ్ళు 1000 కిలోమీటర్లు 4000 కిలోమీటర్లు ప్రయాణం చేసి సక్సెస్ఫుల్ గా తీసుకొచ్చిన ఒక ఒక ఏనుగుల వీరాస్వామి అనే తెలుగు మహానుభావుడు. ఓకే, అతను రాసిన అతను ట్రావెల్ ఫస్ట్ ఫస్ట్ ట్రావెలా కదా అనుకుంటా, ఐ థింక్ అనంత్ చెప్పిన దీని మీద నేను తీసుకున్నాను ఇది. సో దాని గురించి మనం పుస్తక పరిచయం చేద్దాము. అప్పట్లో 1830s అంటే మనకి ఫస్ట్ ఫార్ ఆఫ్ ఇండిపెండెన్స్ జరగనప్పుడు, ఈస్ట్ ఇండియా కంపెనీలో కంపెనీ ఉన్నప్పుడు, అప్పుడు అతను ఆయన ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటి, అప్పట్లో నైసర్గిక స్వరూపం ఎలా ఉండేది, వీటన్నిటి గురించి తెలియజేసే పుస్తకం అండి. కాశీయాత్ర చేశారట ఆయన, 100 మంది ప్రయాణికుల్ని తీసుకెళ్లి ఆయనతో పాటు, ఆయన ఒక్కడికి. మనం ఇప్పుడు 2 రోజులు వెళ్ళడానికే కింద మీద పడుతున్నాం, ఆయన సంవత్సరం పైన ఆయన ప్రయాణం చేసి కాశీ చూసుకుని వచ్చారు. అప్పటి అంటే మనకి అప్పట్లో కాశీకి ఉండే సిగ్నిఫికెన్స్ ఏంటి, చెన్నై సౌత్ ఇండియా నుండి నార్త్ ఇండియాకి ఏ రూట్ లో వెళ్ళి ఏ రూట్ లో వచ్చారు, ఇవన్నీ క్లియర్ గా రాశారండి. సో దీని గురించి పుస్తక పరిచయం మనం ఖచ్చితంగా చేద్దాము. విఆర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది షో, చేద్దాం ఖచ్చితంగా. సో విఆర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది షో. సో అదండి ఈ వారం వేదిక కార్యక్రమంలో విశేషాలు. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. నమస్కారం.
నమస్తే అండి.
ఇంతవరకు మీరు విన్నారు మై ఇన్ మీడియా సమర్పించు వేదిక కార్యక్రమం March 17, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ఆల్ ద ఒపీనియన్స్ వ్యూస్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ సోలీ ఆఫ్ ద హోస్ట్ అండ్ డు నాట్ నెసెసరీలీ రిఫ్లెక్ట్ ద వ్యూస్ అండ్ ఒపీనియన్స్ ఆఫ్ మై ఇన్ మీడియా. ఆల్ ద మెటీరియల్ ప్రెజెంటెడ్ బై ద హోస్ట్ ఈస్ వారంటెడ్ బై ద హోస్ట్ that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised.